హాయిగా తిరిగారు. ఈలోపు అంతఃపురంలో ఎవరో పురుషుడు రహస్యంగా తిరుగుతున్నాడు అని చెలికత్తెలకు అనుమానం వచ్చింది. పైకి చెప్పలేరు, వాళ్ళకేమో అవతల వాడు దొరకడు, ఉషేమో తలుపులు వేసుకుని రాత్రిపూట తీయదు, పగటిపూట కూడా ఈ కుర్రవాడు ఒక గదిలో రహస్యంగా ఉంటాడు. కొంతకాలం గడిచాక ఉష గర్భవతి అయ్యింది. ఈ గర్భచిహ్నాలు మాత్రం చెలికత్తెలు కనిపెట్టేశారు. ఇప్పుడు కూడా రాజుగారికి చెప్పకపోతే రాజు మనల్ని చంపుతాడు అనుకుని ఒక రోజున రాక్షసరాజు బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈగ కూడా అంతఃపురంలోకి వెళ్లకుండా మేమెంతో జాగ్రత్త తీసుకుని కాపలా కాస్తూనే ఉన్నాం. ఈ అంతఃపురంలోకి మానవ మాతృడు రాలేడు, మానవుడే కాదు దేవతలు కూడా రాలేరు. ఎందుకంటే అంతఃపురానికి 4 విడతల కాపలా ఉంటుందట. ముందేమో కోటగోడ దగ్గర విచ్చుకత్తులు పట్టుకుని 10,000 మంది కాపలా కాస్తారు. 2వ ప్రాకారం అక్కడ 1,000 మంది కాపలా కాస్తారు. 3వ ప్రాకారంలో 300 మంది కాపలా కాస్తారు. 4వ ప్రాకారం దగ్గర 100 ఊరు కాపలా కాస్తారు. ఇదయ్యాక లోపల చెలికత్తెలు ఉంటారు. ఇంతమంది ఉండగా అసలు ఎవడైనా లోపలికి అడుగు పెట్టలేడు రాజుగారికి తెలియకుండా. అటువంటిది ఎవడొచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, వాడు ఏ మహామహిమతో అడుగు పెట్టాడో తెలియదు, కానీ ఒక పురుషుడు వచ్చినట్టుగా మాకు అనుమానం. మేమెంత ప్రయత్నించినా ఆ పురుషుణ్ణి పట్టుకోలేకపోయాం. కానీ ఇంకో విచిత్రం జరిగింది, మీ అమ్మాయి ఇప్పుడు గర్భవతి సందేహం లేదు అనగానే రాజు తెల్లబోయి మహావేగంగా హుటాహుటిన సింహాసనం విడిచిపెట్టి అంతఃపురంలోకి వచ్చాడు. ఈయన హఠాత్తుగా వస్తాడని ఉష కూడా అనుకోలేదు. వచ్చే సమయానికి అనిరుద్ధుడు ఉష కబుర్లు చెప్పుకుంటూ ఒకరి చేతులు ఒకళ్ళు పుచ్చుకుని ఒప్పులు గొప్పులు ఆడుకుంటున్నారట. దాంతో బాణాసురుడికి మండిపోయింది, ఎవడి ఈ దుర్మార్గుడు, రహస్యంగా అంతఃపురంలోకి ఎలా వచ్చాడు, చెలికత్తెలు చెప్పినటువంటి విషయం నిజమన్నమాట అని భటుల్ని పంపి వాణ్ణి బంధించండి అన్నట. మంచి వీరులు, హేమహేమీ లేని భటులు, మహాపరాక్రమవంతులు. ఈ రాక్షసరాజు గారికి ఎప్పటికప్పుడు ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు. అతనితో యుద్ధం చేశారు. అనిరుద్ధుడు సామాన్యుడ, శ్రీకృష్ణ పరమాత్మని మనుమడు. అందున శ్రీకృష్ణుడి యొక్క వ్యూహ చతుష్టయంలో సంకర్షణుడు, ప్రజ్యుమ్నుడు, వాసుదేవుడు, నారాయణుడు 4 ఉన్నాయి. ఆ ప్రజ్యుమ్నుడికే మరొక రూపం ఈ అనిరుద్ధుడు కూడా. అందువల్ల వ్యూహ చతుష్టయంలో 4వ భాగము సాక్షాత్తు ప్రజ్యుమ్నుడు లేక అనిరుద్ధుడు. ఇద్దరి తత్వము శ్రీ మహావిష్ణువు తత్వమే. విష్ణువులో ఉన్న ఒక 2 దివ్య కళలు, సంహారము ఉపసంహారము, ఈ 2 ఈ ప్రజ్యుమ్నుడి దగ్గర ఉంటాయి. ఆ కళలు కలిగినటువంటి అనిరుద్ధుడితో యుద్ధం అంత తేలిక కాదు. ధనుస్సు పుచ్చుకొని మొత్తం ఈ బాణాసురుడి సైనికులందరినీ క్షణాల్లో ఉచ్చకోతకు వేశాడు. ఆయన శిరస్సును ఖండించి చంపివేశాడు. దాంతో ఆగ్రహం కలిగి ఇంతమంది వీరుల్ని చంపిన వీడి మీదకి సామాన్యుల్ని పంపించడం అనవసరం అనుకుని తానే స్వయంగా వచ్చాడు. బాణాసురుడితో కూడా ఘోర యుద్ధం చేశాడు ఆయన. అప్పుడైన క్రుద్ధ అహిపాశబద్ధనాత్, క్రుద్ధుడై అహిపాశములతో బంధించాడు. ఈ బాణాసురుడికి శివుడు నాగపాశాలు ఇచ్చాడు. అంటే ఒక మంత్రం చదివితే బాణములు పాములుగా మారిపోతాయి. ఈ పాములు కాళ్ళు, చేతులు, నడుము అన్నిటిని చుట్టి బంధిస్తాయి. పూర్వం ఇంద్రజిత్ ఇలాగే నాగపాశాలతో, నాగాస్త్రంతో రామలక్ష్మణుల్ని బంధించాడు. అదే పాశం అహిపాశము లేక నాగపాశం అంటారు. ఆ పాశం విడిచిపెట్టాట. అది వచ్చి మొత్తం ప్రజ్యుమ్నుడి అనిరుద్ధుడిని బంధించేసింది. కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయాయి. సర్వాంగములు స్తంభించిపోయి అలా బోర్లా పడిపోయాట. వెంటనే తీసుకెళ్లి చెరసాల్లో బారేసి వీడిని ఇలాగే ఉంచండి, ఒక్క కాలకృత్యాలకి స్నానమునకు తప్పింక దేనికి వీడిని కదలనివ్వకుండా బంధించండి అని చెరసాల్లో బారవేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడో లేదో వాడి కోట మీద ఉన్న జెండాకర్ర పెళ్ళు అని విరిగి కింద పడిపోయింది. తనంతానే తనంత తాను విరిగిందిట. ఎవడో విరగొట్టలేదు, గాలి వెయ్యలేదు, ఏమీ అవ్వలేదు. అప్పుడు వాడు ఉబ్బిపోయి, శివుడు నాకు ఇచ్చిన వరం ఫలిస్తోంది, ఎవడో శివుడంతటి వాడు నా మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు వాడు అంతం చూడవచ్చు, చేతుల యొక్క కండూతి తొలగిపోతుంది అనుకున్నట్ట. పోయే కాలం వస్తున్నారు కొట్టలేదు. చేతుల కండూతి తీరడం అంటే ఏమిటి, వాడికి అర్థం కావడంలా. నీకు 996 చేతులు ఉండవురా, 4 మిగులుతాయిరా, కండూతి తీరుతుందిరా అంటే తీట తీరుతుందిరా అంటే 996 చేతులు తాత్కాలికంగా మాయమైపోతాయేమో అనుకున్నాడు వాడు. అది పెర్మనెంట్గా తీగిపోతాయని కూడా ఊహించలేదట. అందుకే మూర్ఖులు అన్నారు వాళ్ళని. ఈలోపక్కడ ద్వారకానగరంలో సర్వాంతర్యామి కృష్ణుడు అయ్యో అనిరుద్ధుడు మాయమైపోయాడా ఏమైపోయాడో అన్నట్టు ఏం ఎరగనట్టుగా. అమ్మవారు రుక్మిణీదేవి దుఃఖించింది. ఇక రుక్మిణీదేవి కోడలు రతీదేవి అయితే తన కుమారుడు కనబడకపోయినందుకు పరమ దుఃఖం పొందింది. ఎవరికి వాళ్ళు అయ్యయ్యో మహానుభావుడు అనిరుద్ధుని ఏమైపోయాడో, రాత్రికి రాత్రి మాయమైపోయాడు, ద్వారకానగరంలోకి రాత్రిపూట ఎవరు అడుగు పెట్టరు, అడుగు పెట్టినా బయటికి వెళ్ళలేరు. అటువంటిది కృష్ణుడికి తెలియకుండా ఇక్కడున్న అనిరుద్ధుడు ఎలా మాయమయ్యాడని అందరూ గొణుక్కున్నారు. కొందరు కృష్ణుడే మాయం చేశాడేమో అని అభాండాలు కూడా వేశారు. ఈ విధంగా అందరూ అనుకుంటున్నారు. రేపు తప్పనిసరిగా వినవలసిన ఘట్టం ఒకటి ఉంది. లక్ష్మీదేవికి నారాయణునికి అవినాభావ సంబంధం. ఆ బంధమే ఒక 9 శ్లోకాలు 10 శ్లోకాలు ఉంటాయి. అవి మీకు నేను చెప్పి మీ చేత కూడా అనిపిస్తాను. చాలా గొప్ప శ్లోకాలు అవి. ఎందుకంటే విష్ణు పురాణంలో చాలా చోట్ల అదే మాట వచ్చింది. ఈ ప్రపంచంలో రుక్మిణికి తెలియకుండా కృష్ణుడు ఏదైనా చేస్తాడా? కృష్ణుడు ఏ పని చేసినా అది రుక్మిణికి తెలుస్తుంది, రుక్మిణి ఏం చేసినా కృష్ణుడికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే తత్వం. ఒకే పరమాత్ముడు రెండుగా మారాడు. ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు. ఆ ప్రకృతియే ఈ జీవాత్మలకి ప్రతీక అయినటువంటి స్త్రీ రూపం. జీవులందరూ స్త్రీ రూపులే. వాళ్ళు పేరుకి పురుషులైనా నపుంసకులైనా స్త్రీలైనా జీవులందరినీ కూడా స్త్రీలనే పిలుస్తారట. లోకే స్త్రీవాచకం యావత్ లక్ష్మీ సా పరికీర్తిత అని మంత్రశాస్త్రంలో చెప్పారు. లోకంలో స్త్రీ అని పేరు కలిగిన వాళ్ళంతా జీవుల కింద పరిగణనలోకి తీసుకుని రాబడ్డారు. ప్రాణం కలిగిన ఈ జీవులందరినీ స్త్రీవాచకంతో పిలుస్తారు. లక్ష్మీ అని పిలువబడిన, పార్వతి అని పిలువబడిన, లేక ఈ భూలోకంలో ఆడవాళ్ల రూపంలో ఉన్నవాళ్ళైనా మగవాళ్ల రూపంలో ఉన్నవారైనా నపుంసకులైనా మానవ జన్మమెత్తినటువంటి ప్రతి ప్రాణి జీవుడే. ఈ జీవులు లక్ష్మీదేవికి ప్రత్యేకలు. అందుకే లక్ష్మి వీళ్ళని అనుగ్రహించడానికి అవతరిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మిని అనుగ్రహించే పురుషుడు ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకని కృష్ణుడు మాత్రమే పురుషుడు, తక్కిన వారంతా స్త్రీలు. అప్పుడప్పుడు మనం కూడా మీసం ఉందనుకోవచ్చు. ఇది పిచ్చి మాట. ఊరికే భౌతికంగా ఒక పురుషుడి రూపంలో ఉన్నాం మనం, కానీ నిజానికి మన ఆత్మలన్నీ కూడా ఈ జీవాత్మలన్నీ స్త్రీవాచకముతో, స్త్రీ అనే సంకేతముతో, ఒక సిగ్నిఫికెన్స్తో పిలువబడతాయి. వీటన్నిటికీ దిక్కు పరమాత్మ. అందుకే మనందరం నదులం, పరమాత్మ సముద్రుడు. మనందరం స్త్రీలం, ఆయన పురుషుడు. మనందరం కూడా కర్మ ఆచరణ చేసేవాళ్ళం. ఈ కర్మలకి తగిన ఫలితములు ఇచ్చే ఈశ్వరుడు పరమాత్మ. అటువంటి పరమాత్మ లక్ష్మికి తెలియకుండా, రుక్మిణికి తెలియకుండా ఏ పని చేయడు. ఆవిడ కూడా అన్నీ తెలుసుకుంటుంది. అయినా ఇప్పుడు అనిరుద్ధుడు ఏమయ్యాడో ఆమెకి తెలియటం లేదు అంటోంది అని కొందరు అన్నారు. నిజానికి రుక్మిణికి అన్నీ తెలుసు. అయినా ఏది ఎలా జరగాలో అది పరమాత్మ నిర్ణయిస్తాడు. ఈలోపు తాను తొందరపడేది చెప్పకూడదు. ఒక్కోసారి యజమాని అనౌన్స్ చేయవలసిన దాన్ని మనం అనౌన్స్ చేస్తే యజమాని యొక్క ఆగ్రహానికి గురవుతాంట. పూర్వం ఒక స్కూలు ఉండేది, ఇంగ్లీష్ మీడియం స్కూలు. దాంట్లో మా అన్నయ్య ప్రిన్సిపల్గా ఉండేవాడు, ఇంకా చాలామంది పనిచేసేవారు. నేను కూడా అప్పుడు చదువుకుంటున్న రోజులు అప్పుడప్పుడు పాఠం చెప్పేవాడిని. మా అన్నయ్య గారును ఆ స్కూల్కి సంబంధించినటువంటి యజమాని, ఏదో ఫౌండరో ఏదో అంటారుగా, ఫౌండర్ ప్రెసిడెంటు సొంతం ఆయనదే యజమాని అనుకోండి, వీళ్ళు కలిసి అందరికీ ఓ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో జీతం పెంచేవారు. ఎంత జీతం పెంచేవారు, 5 రూపాయలు 2 ఏళ్ళు అయ్యాక. అలా పెంచడానికి సిద్ధమయ్యి వీళ్ళ ఓ ప్రపోజల్ చేసుకోగానే అక్కడ హిందీ పండిట్ ఉండేది, ఆవిడకి వెనక నుంచి రహస్యంగా విని, మనకి జీతాలు పెరిగిపోతున్నాయి, 5 రూపాయలు పెరిగాయి, నాకు 5 పెరిగింది అంది. ఇది విన్నాడు ఆయన. మాకు తెలియకుండా ఈ ప్రిన్సిపల్ గారు చెప్పేశారేమోనని రద్దు జీతం అన్నాడు. 5 రూపాయలు పెంచింది, 5 రూపాయలు 2 ఏళ్ల తర్వాత, ఈ 5 రూపాయలు రద్దు అయ్యింది. ఎప్పుడు యజమాని అనౌన్స్ చేయకుండా ఈ జీతాలు పెరిగాయి లేకపోతే ఇంకోటి లీక్ చేయకూడదు. ఈ రహస్యాలని బయట పెడితే అది దోషం, అది దైవం దగ్గర కూడా అంతేట. అందుకే కృష్ణుడి నోటి నుంచి ఒక ఆదేశం స్పష్టముగా రానంత వరకు రుక్మిణి ఏది బయటికి చెప్పచ్చండి. ఆయన అవతారం ఎత్తాలంటే లక్ష్మీదేవి తొందరపడి అది బయట పెట్టదు. ఇంట్లో ఇల్లాలు కూడా అలా ఉండాలి. భర్త ఏదన్నా అనుకుంటే చాలు, ఆయనకి తెలియకుండానే అప్పుడే 10 మందికి చెప్పేస్తారు కొందరు. అప్పుడు కొంపలు మలిగిపోతాయి. అమ్మాయికి పెళ్లి చెయ్యాలనుకునే లోపు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూసేశాడండో అని ఇప్పుడు చెబితే ఏమవుతుంది? కుదిరిపోయిందనుకు వచ్చే పెళ్లి సంబంధాలు కూడా ఆగిపోతాయి. భార్యాభర్తలు ఎలా ఐకవత్యంతో ఉండాలి, జీవుడు పరమాత్మతో ఎలా అనుసంధానమై ఉండాలి అనేది లక్ష్మీనారాయణులు చెప్పారన్నమాట. అందుకనే రుక్మిణికి తెలుసున్నా చెప్పదు. ఈలోపు ఏం జరిగింది, నారాయణ నామస్మరణం చేసుకుంటూ నారద మహర్షి అక్కడికి వేయించేశాడు. సమయం వచ్చినప్పుడే నేను వస్తాడు. అసలు గురువులు ఎప్పుడూ కూడా ఎప్పుడు అవసరం అప్పుడే వస్తారు. ఒత్తప్పుడు కూర్చుంటే నేను ఖాళీగా ఉత్తరదులో వచ్చి గుంటూరులో నేను కూర్చుంటాను, నేను వచ్చి మీ అందరినీ బోధిస్తాను అండి. ఆయన సమయం వస్తే ఉపన్యాసం చెబుతాడు, వెళ్ళిపోతాడు అంతే. అలాగే నారదుడు రాగానే అందరూ ఆయన నమస్కరించారు. కృష్ణుడు ఏమి ఎరగనట్టు, నారద మహర్షి మా ప్రజ్జుమునుడి కుమారుడు, నా మనుమడు అనిరుద్ధుడు యువకుడు హఠాత్తుగా మాయమైపోయాడు, దాదాపు 6 నెలలు కావస్తున్నది, ఇంతవరకు అతడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియటం లేదు, జాడ తెలియటం లేదు. నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు తిరగని చోటు అంటూ ఉండదు, నువ్వు అన్ని పార్టీల్లోనూ నువ్వే ఉంటావు, కాబట్టి దయతో మా వాడు ఎక్కడున్నాడో చెప్పమంటే అందుకే వచ్చాను స్వామి. నేను బాణాసురుడు తన కుమార్తె ఉషని నీ మనుమడు వరించాడని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడై నాగపాశాలతో బంధించి ప్రస్తుతం చెరసాల్లో పెట్టాడు. అతడికి సాయంగా మహానుభావుడు శంకరుడు తన పరివారంతో కాపలా కాస్తున్నాడు. ఇంతే ఇంతకుమించి నాకేం తెలియదు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేముంది, యాదవులంతా ఆగ్రహించారు. ఈ క్షణమే బాణాసురుడికి బుద్ధి చెబుదాం అనుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని నేతృత్వంలో కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, ప్రజ్జుమునుడు, సాంబుడు, గదుడు, చారణుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు మొదలైనటువంటి వీరాధివీరులంతా మహాసైన్యంతో ద్వారకా నగరం నుంచి బయలుదేరి సోణపురం చేరారు. అప్పుడు సరిగ్గా గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఈ దుర్మార్గుడికి నేను కాపలా కాస్తానని వరం ఇచ్చాను, నేనున్నంత వరకు నువ్వు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆ మూర్ఖుడికి వరం ఇచ్చాను కనుక వాడి తరఫున యుద్ధం చేయాలి, ఓ 10 నిమిషాలు ఊరికే యుద్ధం చేసినట్టు నటిద్దాం, ఆ తర్వాత మా మీద నువ్వు దృంభణాస్త్రం ఒక అస్త్రం వెయ్యి, అంటే సమ్మోహనాస్త్రం అస్త్రం వేయగానే మేము సోలిపోయి మాయమైపోతాం, ఓడిపోయి వెళ్ళిపోతే నష్టం లేదు, కావాలని కాపలా కాయకపోతే తప్పు, కానీ భక్తులకు వరం ఇచ్చాం కనుక మేము స్పృహ తప్పిపోనంత వరకు యుద్ధం చేయాలి అనగానే శభాష అన్నాడు స్వామివారు. కాసేపు శంకరుడు, శివుడు, ఈ కృష్ణుడు యుద్ధం చేసినట్టు నటించారు. శివకృష్ణుడు యుద్ధం అంట. బలరాముడు నందీశ్వరుడితో యుద్ధం చేశాడు. గణపతి ప్రజ్జుమునుడితో యుద్ధం చేశాడు. కుమారస్వామి కృష్ణుడి కొడుకు సాంబుడితో యుద్ధం చేశాడు. ఉట్టుట్నే సరదాగా ఐపీఎల్లో చూడండి, వీడివాడు ఒకటే ఇండియన్సే, ఊరికి అలా కొట్టుకున్నట్టు నటిస్తారు. ఇంకా ఇక్కడైనా కాసు కొట్టుకుంటారు, అక్కడ అలా లేదు. కాసేపు మహాయుద్ధం చేయగానే శ్రీకృష్ణుడు దృంభణాస్త్రం వేశాడు. దాంతో శివపరివారం సోలి స్పృహ తప్పిపోయి యుద్ధరంగం నుంచి అదృశ్యులైపోయారట. మొదటిసారిగా బాణాసురుడికి భయం కలిగింది. ఈశ్వరుడంతటి వాడు పరివారముతో అదృశ్యమైపోవడమా, కాబట్టి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదనుకున్నాడు. దాంతో మహాయుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది అంటే అది మామూలు యుద్ధం కాదట. ప్రపంచంలో అలాంటి యుద్ధాలు చాలా అరుదుగా ఉంటాయి. 1000 చేతులతో 1000 పిశాచపు గాడిదలు పూంచిన రథమిక్క యుద్ధానికి వచ్చాడు బాణాసురుడు. బాణాసురుడి రథానికి 1000 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు మామూలు గాడిదలు కాదు, పిశాచాలు. పిశాచములే గాడిద రూపంతో ఈ గాడిదను ఎక్కించుకుని యుద్ధరంగంలోకి తీసుకొచ్చాయి. అద్భుతమైన మహాయుద్ధం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయనకి ఘోర యుద్ధం జరుగుతుంటే ముందు బలరాముడు మంత్రి కుంభాండ్రుణ్ణి నెత్తి మీద రోకలతో దెబ్బకొట్టి వాడి తల పట్మను పగలగొట్టి చంపేశాడు. మంత్రి తెచ్చాడు. అలాగే బాణాసురుడి పరివారం అంతా నశించిపోయారు. దిక్కు లేకుండా బాణాసురుడు అక్కడే మిగిలేట. వాడి రథాన్ని నుగ్గు నుగ్గు చేశాడు కృష్ణుడు. పిశాచపు గాడిదల్ని చంపాడు. సారథిని చంపేశాడు. వాడి తల నరకడానికి చక్రం తీసేలోపు ఈ బాణాసురుడి తల్లి పేరు కోటర. బలిచక్రవర్తికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య ఏమో వింధ్యావళి. ఆవిడ సంతానమంతా పవిత్రులు. వింధ్యావళి పరమభక్తురాలు కదా, వామనుడికి కాళ్ళు గడిగింది, అందుకే ఆవిడ కొడుకులంతా విష్ణు భక్తులు పుట్టారు. రెండవ భార్య కోటర. ఈ కోటర కొడుకు బాణాసురుడు. అందుకని వీడు కొంచెం క్రూరుడయ్యాడు. తల్లి లక్షణాలు వచ్చాయి కనుక. ఎప్పుడైనా పిల్లలు పాడైపోవడానికి బాగుపడడానికి తల్లే మూల కారణం అండి. తల్లి దౌర్భాగ్యాలు రెచ్చగొడుతూ ఉంటుంది కొడుకుల్ని, తద్వారా కొడుకులు భవిష్యత్తు పాడు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మరి సరైన మార్గంలో నడపాలి. ఒరే నువ్వు ఇలా నడుచుకో, దీనివల్ల నీవు బాగుపడతావు అని చెప్పాలి, చెప్పకపోతే ప్రమాదం అన్నారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఎక్కువ బాధ్యత తల్లిది, తర్వాత మిగతా బాధ్యత తండ్రిది, తక్కిన బాధ్యత గురువులది, సమాజానిది. ఎన్ని చెప్పినా మూర్ఖులు వాళ్ళకైతే మార్చుకోనుకోండి. తల్లి ఎంతో ఉత్తమురాలు, తండ్రి ఉత్తముడు, గురువులు ఉత్తములు, స్నేహితులు ఉత్తములైనా పాడైపోయే నీతులు ఉంటూనే ఉంటారు. అది వాళ్ళ కర్మ. ఏదైనా తల్లి చిన్నప్పటి నుంచి విష్ణుద్వేషం నేర్పడం వల్లే బాణాసురుడికి హరిద్వేషం, హరభక్తి వచ్చాయి. ఆవిడ కంగారు వచ్చిందిట, శ్రీకృష్ణుడు కనుక చక్రం విడిచిపెట్టాడంటే నా కొడుకు తల తెగిపోతుందని, కొడుకును రక్షించుకోవడానికి ఏం చెయ్యాలి అని ఓ దిక్కుమాలిన ఉపాయం పన్నింది. వెంటనే శ్రీకృష్ణుడికి ఎదురుగుండా వచ్చి దిగంబరంగా నిలబడింది. వెంటనే కృష్ణుడు తల తిప్పుకున్నాడు, తిప్పుకోగానే బతుకు జీవుడు అని వీళ్ళు లోపలికి పారిపోయాట. కొడుకును రక్షించుకోవడానికి తల్లులు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది అంటాడు. మాతృప్రేమ కదా. బాణాసురుడు లోపలికి వెళ్ళి, ఈసారి రెండవసారి మంచి బలమైన గుర్రములు పూంచిన రథం సిద్ధం చేసుకుని, ఇంకో సారథిని వెంట పెట్టుకుని, రకరకాల ఆయుధాలు వెంట పెట్టుకుని వచ్చాడు. చెప్పాను కదా, ఒకసారి ఇంత చావు దెబ్బ తిన్నా ఈ రెండవసారి యుద్ధములు అయినా జయిస్తాను అనుకుంటాడట కొంతమంది. అంతే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే దిక్మాల తల్లి కొడుకులు ఉంటారే కొంతమంది, ఇంకా ఇంకా నెగ్గుదామని అనుకుంటారు. ఆ విదేశపు తల్లి ఈ కోటరా, ఆ పిచ్చి కొడుకే ఈ బాణాసురుడు. వీళ్ళున్నంతవరకు మహానుభావులకి ఎప్పుడు మోదం తప్ప ఇంకొక రకమైన దుర్మోదం ఉండదట, దుఃఖం ఉండదట. అసలు అటువంటి దిక్కుమాల కొడుకున్నంతవరకే భారతదేశానికి సుఖం పొమ్మన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మళ్ళీ యుద్ధానికి వచ్చాడు వీడు. ఈసారి శ్రీకృష్ణ పరమాత్మ చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం ముందు గుర్రాలను చంపేసింది, సారథిని చంపేసింది. ఈ బాణాసురుడికి 1000 చేతులు కదా, ఆ చేతుల్లో ఉన్న ధనుస్సులు నరికి ఒక్కొక్క చెయ్యి పర్ర నరకడం మొదలెట్టింది. పొట్లకాయలు నరుగుతారు చూసారు, అలాగా పొట్లకాయలు చాలా తేలిగ్గా లేతగా ఉన్న పొట్లకాయలు ఎలా తెగిపోతాయో అలా తెగిపోతున్నాయి. చేతులు అంటే పొట్లకాయల్లా కింద పడిపోతున్నాయి. అవి పొట్లకాయలు అనుకుని ఇటు తెచ్చుకుని వండుకునేరు, పెరుగు పచ్చడి చేసుకునేరు దిక్కుమాలిన చేతులు. అవి ఆ దిక్కుమాలిన చేతులకి ఏం వాసన ఉందో తెలియదు. రక్తంతో పర్రని మొదలంటా దిగిపోతున్నాయి బుధాలు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కాదు, అసలు పూర్వం అక్కడ చెయ్యి లేనట్టుగా మచ్చ మాత్రమే మిగిలిపోతూ కోసి పారేసింది అది. 996 చేతులు తెగిపోయాయి. ఇక తక్కిన 4 తెగేవే, తలా తెగేదే. కాలకంఠుడు బాణుపై కరుణ కల్లడు. కాలకంఠునికి, నీలకంఠునికి ఈ బాణాసురుడు అంటే ఇంకా జాలి పోలేదు. ఎందుకంటే వాడు భక్తుడు, సేవకుడు, ఎన్ని మూర్ఖపు వేషాలు వేసినా తననే యుద్ధానికి పిలిచినా వాత్సల్యం పోక టక్కర యుద్ధరంగంలో ప్రత్యక్షమై, నారాయణ వాసుదేవ శాంతి శాంతి, వీడు నా శిష్యుడు, 996 చేతులు నరికావు, అది నాకు ఇష్టమే, ఆ 4 చేతులు తల మాత్రం నరకద్దు. పాపం ఎంత సేవ చేశాడో, ఎంతో ఉపాసన చేశాడు ఈ మూర్ఖుడు. నాతో యుద్ధానికి రావడం వల్ల నాకు ఆగ్రహం కలిగి నా వంటి వాడితో యుద్ధం వస్తుందని శపించాను, ఆ శాప ప్రభావమే ఇంత గందరగోళానికి దారితీసింది అని పలికి, ఏ బాణాసురా వెళ్ళి కాళ్ళ మీద పడు, స్వామి కాళ్ళ మీద అన్నట్ట. వెంటనే బాణాసురుడు అప్పటికే 996 చేతులు తెగాయి కదా, అందుకని వెంటనే తక్కిన 4 చేతులతో ఆయన కాళ్ళు పట్టుకుని, కృష్ణ వాసుదేవ పరంధామ, కృష్ణ కృష్ణ మహాభాగ నారాయణ మహేశ్వర, త్వం నమామి మహాదేవం అవ్యయం పురుషోత్తమం. కృష్ణ కృష్ణ మహాత్మ దామోదర నారాయణ, నీవు అవ్యయుడివి, నాశనం లేనివాడివి, పురుషోత్తముడివి, వాసుదేవుడివి, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. జీవులందరికీ మార్పులుంటాయి. క్షణక్షణానికి వాళ్ళ రూపాలలో, వయస్సులో, శక్తిలో, మహిమలో మార్పులు వస్తాయి. ఏ మార్పు లేకుండా సర్వకాల సర్వావస్థలలో ఒకే విధమైన శక్తితో, ఒకే విధమైన రూపంతో, ఒకే విధమైన మహిమతో ఉండే ఏకైక పరబ్రహ్మస్వరూపుడు నువ్వు. అటువంటి అవ్యయునకు నీకు నమస్కరిస్తున్నాను. క్షమించు, అజ్ఞానంతో మూర్ఖుడినై శివకేశవులకి భేదం పాటించాను. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అనే తత్వం గ్రహించలేకపోయాను. శివుణ్ణి పూజించి నిన్ను ద్వేషించాను. పోనీ ఆ శివుణ్ణైనా భక్తితో పట్టుకున్నానా, ఆయనతో యుద్ధానికి సంసిద్ధుడినయ్యాను. తత్ప్రభావం నా శరీరానికి గుణపాఠం నేర్పింది. ఈ 4 చేతులు తల ఉంచినా తృంచినా భారం నీదే అని కాళ్ళు పట్టుకో అని స్వామివారు నవ్వి, ఆ తెగిపోయిన చేతులున్న ప్రాంతంలో ప్రేమతో ఇలా నిమిరి అట్ట, నిమిరితే అక్కడ అసలు చేతులు తెగిన మచ్చలు కూడా లేవిటండి. ఎప్పుడైనా చేతులు తెగితే అక్కడ నుంచి రక్తం కారుతుంది, మచ్చలు ఉండాలి కదా. కానీ స్వామి అనుగ్రహంతో ఎప్పుడు వీడు కేవలం నాలుగు చేతులే ఉన్నాయేమో, అంత పూర్వం ఏమీ లేవేమో అన్నట్టుగా మచ్చలు కూడా లేకుండా అయిపోయాడు. ఆపరేషన్ చేస్తూ కూడా మచ్చ ఉండిపోతుంది. కానీ అసలు వైద్యుడు ఆయన. అందుకని వేద్యో వైద్య సదాయోగి అన్నారు ఆయన్ని. అన్నీ ఎరిగినవాడు ఆయనే. వేద్య ఎరిగినవాడు, సర్వజ్ఞాని. వైద్య మనకు వైద్యం చేసేవాడు ఆయనే, సమస్తం ఆయనే. అందువల్ల అసలైన వైద్యుడైన పరమాత్ముని యొక్క కరస్పరిశతో హస్తస్పరిశతో మచ్చ కూడా లేకుండా ఆరోగ్యంగా తయారైపోయాడు. ఈ విధంగా కరచతుష్ట శేషముగా వాడిని అట్టే పెట్టాడు. బాణాసురుడు పరమ సంతోషించేలోపు శివుడితోటి బాణునితోటి కూడా స్వామివారు ఏమన్నాడు తెలుసా, ఈ బాణాసురుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నేను చంపేవాడిని కాదు, ఎందుకని బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాను, ప్రహ్లాదుడికి అంతఃపురం వరం ఇచ్చాను, ప్రహ్లాద నీ వంశం వారిని నేను చంపను, నా చేత్తో చంపనన్నాను. అందుకే ప్రహ్లాదుణ్ణి, ఆయన కొడుకు విరోచనుణ్ణి, విరోచనుడి కొడుకు బలిని, బలి కొడుకు వీణ్ణి, ఎవరిని నేను చంపను. విరోచనుడు తనంత తాను ప్రాణం విడిచిపెట్టాడు తప్ప నా చేతిలో అతడు సంహరింపబడాడు. ఒకవేళ ఈ వంశంలో ఎవరైనా క్రూరులైతే వాళ్ళని చంపే బాధ్యత శివుడికి ఇస్తాడు ఆయన. ఎందుకనంటే అది విష్ణు వరం, నీ వంశం వారిని, ప్రహ్లాద వంశం వారిని నేను చంపను అన్నాడు ఆయన. ఇప్పుడు వచ్చిన తప్పులు ఏంటంటే, ప్రహ్లాదుడి వంశం వాడవడం వల్ల బలిచక్రవర్తిని కానీ బలిచక్రవర్తి కొడుకు బాణుణ్ణి కానీ విష్ణువు చంపడు. ఈ బాణాసురుడు శివభక్తుడు కాబట్టి శివుడు చంపడు. శివకేశవులు ఇద్దరు అనుగ్రహం పొందాడు కాబట్టి ఇటు నీ చేతిలో ఇటు నా చేతిలో ఇతనికి మరణం లేదు. కలియుగాంతం వరకు ఇతడు పాతాళ లోకంలో బలిని ప్రహ్లాదుడిని తలుచుకుంటూ మన ఇద్దరినీ సేవ చేసుకుంటూ సుఖంగా ఉంటాడు. అతడు పిలిచినప్పుడు అతనికి దర్శనమిచ్చి ఈశ్వర నీవు అనుగ్రహించు, నేను అనుగ్రహిస్తాను అనగానే బాణాసుడు పొంగిపోయాడు. ఇక ఈ స్వర్ణపురం నాకొద్దు, ఇది కూడా అల్లుడి గారికి రాసేశాను, కొంచెం మంచి మామూలు ఉంటారు, అల్లుడి కోసం అన్నీ త్యాగం చేసేస్తూ ఉంటారు. వాళ్ళేమో బయట తిరుగుతూ ఉంటారు, అల్లుళ్ళకేమో అన్నీ ధారపోస్తూ ఉంటారు. అందుకని అల్లుడి గారికి స్వర్ణ సామ్రాజ్యం రాసిచ్చేసేట. నేను శివుడితో పాటు పాతాళంలో ఉంటాను, శివుడు తన లింగం నాకు ప్రసాదిస్తే దాన్ని పాతాళంలో ప్రతిష్ఠించుకుని పూజించుకుంటాను అని పలికి ఎక్కడో చెరసాలలో నాగపాశముల చేత బంధింపబడి నానాయాతన పడిపోతున్న అనిరుద్ధుణ్ణి ఆ పాశాల నుంచి, పాముల యొక్క తాళ్ల నుంచి విముక్తుణ్ణి చేసి ఉషాసమేతంగా పట్టుకొచ్చాట. సాధారణంగా పెళ్ళయ్యాక కోడలు ఇంటికి వస్తారు, కలిసి వచ్చేవేళ కడుపుతో ఉన్న కోడలే వచ్చింది మా అదృష్టం అనుకుని ఆ కోడల్ని రతీదేవి మన్మథుడు వెంట పెట్టుకున్నారు. ఆ తర్వాత వారికి అన్ని కానుకలు ఇచ్చి బాణాసుడు ఇంకక్కడ లేడుండో వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాడు. శివుడు అతనికి ఒక దివ్యలింగం ఇచ్చాట, తన శరీరం నుంచి సృష్టించి ఆ లింగాన్ని పాతాళంలో ప్రతిష్ఠించుకుని ఇప్పటికి కూడా పూజ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి పైత్యం పోయింది, శివకేశవ భేదం విడిచిపెట్టాడు. కొందరు శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషిస్తారు, కొందరు విష్ణువుని పూజించి శివుని తిట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు మూర్ఖులేట. తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ. శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన ఆ ఇద్దరూ కూడా నరకానికి పోతారు. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రులు ఆకాశములో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకం ఏముంటుంది? ప్రపంచ ప్రళయమే. ప్రళయకాలం వరకు నరకంలో ఉంటారని అర్థం అన్నమాట. అది మహాపాపం. అయినా మూర్ఖులు కొంతమంది ఇప్పటికీ అలా తిట్టుకుంటూనే ఉంటారు. ఇంకా ఆ మూర్ఖుల్ని ఎవడు బాగు చేయలేడు. చెప్పాక వాడు పేరే మూర్ఖుడు కదా, మూర్ఖుడితో ఏం వాదిస్తామండి? వాడు మూర్ఖుడు, మలిన పదార్థం వంటి వాడు, అశుద్ధ పదార్థం వంటి వాడు. అటువంటి వాడి మీద రాయి వేయటం ప్రమాదం కనుక వాడికి చెప్పడం దండక బొమ్మన్నారన్నమాట. ఆ రోజు నుంచి బాణాసురుడు పూజించుకునేవాడు. అనిరుద్ధుణ్ణి వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి తిరిగి వీరంతా వచ్చారు. ఇది శ్రీకృష్ణ విజయము, బాణాసుర భంజనము అని పిలువబడే అపూర్వ కథ. ఈ కథను విన్నటువంటి వాడికి శత్రుపేడ తక్షణం తొలగిపోతుందన్నారు. అందుకని వినాలట. మైత్రేయుడు శ్రీకృష్ణుడి కథ విని పులకించి, కృష్ణుడికి చాలామంది మిత్రులు ఉన్నారని విన్నాం, అందులో కృష్ణుడి అనుగ్రహం పొందిన ఒకనొక దివ్యమిత్రుడి కథ చెప్పు. శ్రీకృష్ణ పరమాత్మునికి ఆత్మీయులంటే చాలా ఇష్టం. నా ఆశ్రితులు నా ప్రాణంతో సమానం అంటాడు పరమాత్మ. అటువంటి వాళ్ళు ఎవరున్నారని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. అత్యంత ప్రాచీన కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలం 64 రోజులు సాందీపని అని పేరు కలిగిన ఒక గురువుగారి దగ్గర చదువుకున్నాడు కాశీలో. అప్పుడు కృష్ణుడితోటి కుచేలుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు చదువుకున్నాడు, కృష్ణునికి మిత్రుడయ్యాడు. కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంత ఆత్మా జితేంద్రియః. కృష్ణుని ఆ మిత్రుడు కుచేలుడు అని పిలువబడేవాడు. అతనికి కృష్ణునికి ఎక్కువ స్నేహం అంటే చెప్పలేం. ఒక 64 రోజులు మాత్రమే క్లాస్మేట్స్, ఎందుకంటే కృష్ణుడు విద్యాభ్యాసం చేసింది కేవలం 64 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఆయన ఎలాగో గురువుగారికి దక్షిణిచ్చి వెళ్ళిపోయాడు. ఈ కుచేలుడు గురువుగారి దగ్గర దాదాపు 20 ఏళ్ళు చదువుకున్నాడు. 20 ఏళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళకి అన్ని విద్యలు రాలేదు, కానీ కేవలం పరమాత్ముడు కాబట్టి కృష్ణునికి బలరాముడికి 64 రోజుల్లో 64 విద్యలు వచ్చాయట. ఈ 64 రోజుల్లోనే కృష్ణుడికి అత్యంత ఆత్మీయుడైపోయాడు కుచేలుడు. అతడు బ్రహ్మజ్ఞాని, విరక్తుడు, ఇంద్రియాల మీద ఏ విధమైన వ్యామోహం లేనివాడు. చిన్నప్పటి నుంచి జ్ఞానియే. ఎంత జ్ఞాని అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు చేస్తే చేయొచ్చు, కానీ ఎక్కువ భాగం అతడు సాధనతో గడిపాడు. కష్టపడి గురువు దగ్గర సకలు విద్యలు నేర్చుకున్నా ఇతని దురదృష్టం వల్ల ఏ రాజుగారి కొలువు దగ్గర కుదరలేకపోయాడు. చదువుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారా? మంచి పండితులు ఉంటారండి, కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటికీ చాలామంది తెలియదు. గొప్ప గొప్ప పండితులు హేమహేమీలు ఇప్పుడున్నారు, వాళ్ళందరూ ప్రసిద్ధికెక్కారా? కొద్దిమందికే భగవంతుడు అవకాశం ఇస్తాడు, మహాఖ్యాతి ఇస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి బ్రహ్మరథం పడతారు ప్రజలు. పూర్వకాలంలో కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇటువంటి కొద్దిమంది మాత్రమే రాముడి కాలంలో ప్రసిద్ధికెక్కారు. ఏ ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? దండకారణ్యంలో ఎంతమందిని రాముడు అనుగ్రహించాడు? వాళ్ళందరికీ కీర్తి ఎక్కడొచ్చిందండి? రాముడి కాలంలో ఎంతమంది ఋషులు మహాతపస్సు చేసిన వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఏదో కొద్దిమంది, భరద్వాజుడు, వాల్మీకి, వశిష్ఠుడు, అలాగే విశ్వామిత్రుడు, జాబాలి ఇటువంటి వాళ్ళు కొద్దిమంది ప్రసిద్ధికెక్కారు. కృష్ణుడి కాలంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు రాదు. అగస్త్యుడికి పేరు వచ్చింది, ఆయన సోదరుడు ఉన్నాడు, ఇప్పటికీ అగస్త్య భ్రాత అంటారు. ఆయన పేరు సరిగ్గా చాలామంది తెలియదు, ఆయన పేరు సుదర్శనుడు. కలియుగంలో కూడా అంతేట. ఈ కీర్తికి కొన్ని కారణాలు ఉంటాయి. పూర్వజన్మలో భగవంతునికి మరీ సేవ చేసేస్తే, ఈ గుడి బడి కార్యక్రమాల్లో గుళ్ళు తుడిస్తేనే ఈ జన్మలో వాళ్ళకి ఖ్యాతి ఎక్కువ వస్తుందట. పూర్వజన్మలో గుడి తుడిచినటువంటి వాళ్ళు, రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కీర్తి వస్తుంది. ఏమీ లేకుండా పిసినుగొట్టుతనంతో తన డబ్బు తాను సంపాదించుకుని ఎవరికి రూపాయి ఇవ్వక, పిల్లలకి పెట్టక, తాను తినక పిసినుగొట్టుతో చచ్చిపోయేవాడు వచ్చే జన్మలో తొండ ఓసరు వెళ్ళి పాము ఈ జన్మలు ఎత్తుతాడు. లేదా వీధిలో కుక్క ఉతట్టండే, చచ్చిపోయాక ఇంటి ముందు కుక్కలు ఉంటాయి కొన్నిసే, ఆ కుక్కలు ఏంటనుకుంటున్నారు? డబ్బు సంపాదించే డబ్బు ఎవరికి ఇవ్వకుండా పిసిరుగొట్టుతనంతో దాచుకొని ఆ డబ్బు మీద భ్రాంతితో చచ్చిపోతే ఆ ఇంటికి వీళ్ళు వచ్చే జన్మలో కాపలా కుక్కై అలా దీనంగా చూస్తూ ఉంటారు. ఈ ఇల్లు నాది, నేను కష్టపడి కట్టించాను, కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించాను, లెట్రిన్లు కట్టించుకున్నాను, ఏసీ మిషన్లు పెట్టించుకున్నాను, ఏం లాభం? ఈ ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు నేడుస్తాట. ఈ ఇల్లు కట్టించుకున్నవాడు బతుకు వీధి అరుగు. ఆ వీధిలో కూర్చుని ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎంగిలి మెతుకులు వేస్తారని చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి అర్థం కాక వెయ్యరు. చచ్చిచ్చేడు అప్పుడప్పుడు రెండు మెతుకులు వేస్తే అని నాక్కుని బలే ఉంది, ఉప్పగా ఉంది అనుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళు చీమిడి చేతి వేసిన మెతుకులు. ఇంతే బతుకు. నేను చెప్పింది వేళకోళం అనుకోకండి, అనుభవించినప్పుడు తెలుస్తుంది. గురువుగారు ఏదన్నా చెబితే శాస్త్ర ప్రమాణం లేనిది చెప్పరు. ఎంతమందిని చూసుంటాం మేము? ఆ కుక్కల్ని ఇంట్లో వాళ్ళు కొడుతూ ఉంటే ఒక కుక్కకు మూతి పగిలింది ఒకసారి. అప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా దివ్య దృష్టితో చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఒరే మీ తాతగారా కుర్రాడు కొట్టాళ్ళే, మీ తాతగారా ఈ ఇల్లు కష్టపడి కట్టించుకున్నాడరా, మీ ఎవరికి ఇవ్వకుండా పిసిరుగొట్టుతనంతో డబ్బులు దాచి 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 పిచ్చాడై చచ్చాడు. చివరి రోజుల్లో చచ్చేటప్పుడు రామకృష్ణ లేదు, డబ్బు 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 అని చచ్చిపోయాడు. అందుకే డబ్బున కుక్కై పుట్టాడు. మీకు తెలియక సొంత తాతను కొడుతున్నారనగా అప్పుడు వాడు జాలేసింది. గురువుగారు చెప్పారు తాత అని లోపల తీసుకెళ్ళాడు, కానీ కొట్టిన దెబ్బకి 3 రోజుల్లో కుక్క చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళు చాలా ఏడ్చారు. చాలామందికి తెలియక ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కోడి పుంజుల రూపంలో పడతారు కొందరు. వీడు వాడిని కర్ర అని కోసిపారేసి అదిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ తాతో బామ్మో మీ నాన్నో ఎవరైనా అయి ఉండొచ్చు, ఆ ఏకలు పీకేసి కాల్చుకుని తినేస్తారన్నమాట. తెలిస్తే తినలేరు కదా. అందుకే భగవంతుడు మరుపు పెడతాడు. సాధన లేక వైరాగ్యం లేక ఎవరికీ దానం చేయకపోతే చివరికి కన్న బిడ్డల చేతిలో చస్తారు వాళ్ళు. అలాగా ఒక్కొక్కప్పుడు చేపలు బర్ర బర్ర నరగదీస్తారు. ఈ చేప ఇంట్లో మీ బామ్మయ్య ఉండొచ్చు, మీ తాతయ్య ఉండొచ్చు, వీళ్ళు అసాధకులై చచ్చిపోయారన్నమాట పాపం. కేవలం డబ్బు వ్యామోహంతో చచ్చిపోయారు. ఇన్ని రోజులు పురాణం జరిగితే ఒక్కరోజు కూడా వచ్చి వెనక ఎవరికి ఓ రూపాయి దానం చేయక ఈ పీనాస్థానంతో ఇంట్లో బతికి చచ్చిపోయి ఇలా చేపగా ఇంట్లో ఉన్న పాపచేత బండరాయి మీద గర్రా గర్రా అని రాయించుకొని వాళ్ళే అందులో వెల్లుల్లిపాయ మసాలా వేసి వండుకు తినేస్తూ ఉంటే పోన్లే మా మనవరాల చేతిలో చచ్చిపోయా, మా మనవడికి ఆహారం అయ్యా అంటూ చచ్చే ముందుకు అసలు బాధ అనుభవించినా కనీసం వాడు నోట్లోకైనా పెడతాడు, మనకి తెలియక తినేస్తూ ఉంటారు మనవాడు పాప. కాబట్టి ఇంద్రియ జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఎంతో కష్టపడి భగవత్ సేవ చేస్తే తప్ప కీర్తి ధనం రావు. కీర్తికి ధనానికి భగవత్ సేవ చాలా అవసరం. అందుకని ఈ యుగంలో నేను గుడి బడి అనే కార్యక్రమం ప్రత్యేకంగా శిష్యుల చేత చేయిస్తున్నాను. ఆ మధ్యన మన వాళ్ళు కొంతమంది శిష్యులు గుడి బడి చేశారు, ఈ గుంటూరులో కూడా చేశారట. ఇందులో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేస్తారు. అదిగో ఒక ఆవిడ ఎత్తారు, ఇద్దరు అబ్బో ఐదుగురు ఎత్తారు. ఈ ఐదుగురు కిందటి వారం గుడి బడిలో పాల్గొన్నారు. అలాగే ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో అన్ని చోట్ల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో బెంగళూరులో చేశారు, చెన్నైలో చేశారు, విశాఖపట్నంలో చేశారు, ఉప్పల్లో చేశారు, రామంతపూర్లో చేశారు, ఇంకా చాలా చోట్ల. ఆ మధ్యన మొన్న సిద్దిపేటలో కూడా చేశారని విన్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇది చేసిన వాళ్ళకి దుర్మరణం రాదు, దౌర్భాగ్యపు జీవితం రాదు, అయితే ముక్తి. లేదా ఉత్తమ జన్మ వస్తుంది, ఆ ఉత్తమ జన్మలో ఒక మహారాజయోగంతో పడతారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు, జ్ఞానులు అవుతారు, సంపదలు పొందుతారు. ఏది ఏమైనా వాళ్ళ జాతకమే మారిపోతుంది. ఇప్పటికి కూడా పూరిలో జగన్నాథ రథయాత్రలో ఆ రాజవంశం వాళ్ళే చీపురు కట్టు బుచ్చుకు తుడుస్తారు. వాళ్ళకి ఇంకా జ్ఞానం తెలుసు కాబట్టి అది తెలియక మనం ఇంట్లో కూర్చొని ఏదో భోజనం చేసి వెళ్ళిపోతున్నాం. అప్పుడప్పుడు గుళ్ళు బాగు చేయండి. కొన్ని చోట్ల ఏంటంటే పెద్ద పెద్ద పీఠాలు ఉంటాయి, ఆ రేకుల మీద వాటి మీద ఆకులు పడిపోయి ఉంటాయి, స్లాబులు పాడైపోయి ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, వాటిని క్లీన్ చేసేద్దాం. అది ఎంత లాభమో అదే మనకి చివరికి మిగిలేటటువంటి ధనం. అదే ఈ కుచేలుడి కథ చెబుతోంది. కుచేలుడు చదువుకున్నాడు కానీ పూర్వజన్మలో యోగం లేదు. కృష్ణుడితో కలిసి ఉన్న అప్పటి వరకు ఆయన జీవితంలో 60 ఏళ్ళు వచ్చే వరకు దారిద్ర్యమే అనుభవించాడు. కారణం పూర్వజన్మ యోగం లేకపోవటం. కాబట్టి అందరికీ ఒకే కీర్తి రాదు. అయితే ఈయన ఈ జన్మలో అదృష్టం ఏంటంటే కృష్ణుడితో కలిసి ఉండడం వల్ల చదువుకున్నాక ఉద్యోగం రాకపోయినా ధనం లేకపోయినా చిల్లులు పడిపోయిన పాకలో జీవిస్తున్న అశాంతి మాత్రం పొందలేదు. అయ్యో డబ్బు లేదని ఏడ్చేవాడు కదట. అతని అసలు పేరు సుధాముడు, కానీ కుచేలుడు అని ఎందుకు పేరు వచ్చింది, చేలము అంటే వస్త్రం, చిరిగిపోయిన పాడైపోయిన బట్ట కట్టుకొని బతుకుతున్నాడు కాబట్టి కుచేలుడు అన్నారు. కు అంటే చెడ్డ, పాడైపోయిన, చాలము అంటే వస్త్రము, బట్ట కలిగిన వాడు గనక కుళ్ళు బట్టలు కట్టుకుంటూ అవే ఉతుక్కుంటూ ఆ చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటూ కాలక్షేపం చేయటం వల్ల కుచేలుడు అన్నారు ఆయన్ని. ఆయనకి బంగారం లాంటి భార్య ఉన్నది, పరమసుశీల ఆవిడ. తస్య భార్య కుచేలస్య క్షుక్షామాచ తథావిధ. ఆయన అదృష్టం కష్టంలో కూడా సుఖం. ఉత్తమ స్త్రీ భార్య అయ్యింది, పరమ సౌశీల్యం కలిగింది. అందుకే ఆవిడ్ని కొందరు సుశీలనే పిలిచారట. ఆవిడ అసలు పేరు పోయి సుశీల అనే పేరే సార్థకం అయిపోయిందనమాట. ఈయన జ్ఞానం కలిగినవాడు, ఆవిడ పవిత్ర వర్తనం కలిగింది. 16 పిల్లలు పుట్టారట. ఏకంగా దౌర్భాగ్యంలో పిల్లలు ఎక్కువ వస్తారు. డబ్బులు లేవో నేర్చేవాడికి వద్దంటే సంతానం వస్తుంది. కొందరికి కోట్లు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, మాట వరసకి గొంతుకులో తులసీ జలం పోయడానికి ఒక్కడో పుట్టాడనమాట. ఇదే భగవంతుని లీల, విచిత్రం అన్నమాట. ఈయన విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త, దారిద్ర్యం బాధిస్తున్నా, పిల్లలకి సరైన అన్నం పెట్టలేక బట్టలు ఇవ్వలేక బాధపడుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంట్లో ఇవాళ అన్నం లేదండి అది లేదండి ఇవ్వమని యాచించేవాడు మాత్రం కాదట. అసలు ఎప్పుడు యాచించడు ఆయన. జ్ఞానుల లక్షణం ఏమిటంటే తనంత తాను ఎవడైనా ఇస్తే దాన్ని స్వీకరించాలి, ఇవ్వకపోతే యాచించకూడదు. ఇది వాళ్ళ నియమం. ఎవరినైనా అడిగాం అనుకోండి నాకు ఇది లేదని, అది యాచన, అది పునర్జన్మనిస్తుందట. అడుక్కోవడము పునర్జన్మనిస్తుంది. ఎవరైనా ఇస్తే నేను పుచ్చుకోను నేను గొప్పవాణ్ణి అని అహంకరిస్తే అది పునర్జన్మనిస్తుంది. తనంత తాను ఎవరైనా ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే అహంకారం, తనంత తాను అడిగి బతికితే యాచన. ఈ రెండూ పునర్జన్మకు మూల కారణమవుతాయి. అందుకే ఆయన అడిగేవాడు కాదు, ఎవరైనా ఇస్తే కాదనేవాడు కాదు. వరుల కార్పణ్య వృత్తి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా దలల్చి ఆత్మమోదిల్చి పుత్రధారాభిరక్ష ఒక విధంబున గడపుచునుండునంత. ఎవరిని అడగక, ఆశించి అడగక, ఎవరైనా తమంత తాము అలా వెళుతూ వెళుతూ అయ్యా ఇదిగో ఈ రూపాయి తీసుకోండి అని చేతిలో పెడితే మాత్రం కాదనకుండా తీసుకుంటూ కాలం గడిపేవాడు. ఎప్పుడు ఇంటరుగు మీద కూర్చునేవట. ఆ తాటాకిళ్ళు కప్పంతా కూలిపోయింది, తాటాకులు తిరిగిపోయాయి, లోపలికి వర్షం పడేది, ఎండ వచ్చేది, రాత్రిపూట సూర్యచంద్రుడు పగల సూర్యుడు రాత్రి చంద్రుడు కనపడేవాడు, నక్షత్రాలు కనపడేవారు. వర్షాకాలం వస్తే లోపల పడవ గొడుగే, ఓ పడవ వేసుకుని గొడుగు వేసుకుని తిరగాల్సి వచ్చేది. అంత దరిద్ర పిల్లి. కానీ దానికి ఒక పేడ అరుగు ఉండేది, ఆ అరుగు మీద మాత్రం కూర్చుని వేదం చదువుకునేవాడు. ఆ వీధి నుంచి వెళ్ళేవాడు జాలిపడి ఎవరన్నా ఓ రూపాయి చేతిలో పెడితే తీసుకునేవాడు, ఇవ్వకపోతే అడిగేవాడు కాదు. తనంత తాను వచ్చిన ఆ కాసుందే ఒక్క రూపాయి, అదే పదివేల నిష్కముల్గా దలంచి, అదే పదివేలు అనుకునేవాట. అమ్మ ఈ పూట భగవంతుడాకి ఎంత డబ్బిచ్చారు, ఇదే 10,000 రూపాయలు అనుకునేవాట. అలా అనుకోవడం కష్టం, ఆయన అనుకునేవాడు. దానితోటే కుటుంబాన్ని ఎలాగో నడుపుతున్నాడు. ఇంట్లో కాస్త పెరడుంది, విశాలమైన దొడ్డు ఒకటి ఉంది. ఆ రోజుల్లో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండేవి కనుక ఆ దొడ్లో తోటకూర, బచ్చల కూర, గోంగూర పెంచేది వాళ్ళు ఆవిడ. అవే అప్పుడప్పుడు రోజు పులుసు, అందులో పోపు కూడా ఉండేది కాదు, పులుసు కింద కాచి అందులో ఎంత ఉప్పు వేసుకుని అదే తాగేసేవారు. అన్నం వెతుకులు చాలా అరుదుగా తిన్నారు, రోజు ఎక్కువగా జావ ఆ పులుసే, ఆకులతో బతికారట పాప వాళ్ళు. పిల్లలు బాగా బక్క చిక్కి ఎండిపోయారు, రోజు తిండి లేకపోతే ఏమైపోతారండి, గిరసబారిపోతారు, సన్నగా అయిపోతారు, శరీరం అలా వండిపోతుంది. ఆ తర్వాత తినాలన్నా తినలేరు, ఎక్కువ కాలం తినకపోతే. అంత దారిద్ర్యం అనిపించారట. అయినా వాళ్ళ ఆవిడ ఎప్పుడు భర్తని ఏమండి అందరిలాగా ఉద్యోగం చేయండి లేకపోతే యాయివారానికి వెళ్ళండి అనేది కాదు, ఏమొస్తే దానితో సంతోషం పొందేది. ఒక్కసారి మాత్రం ఆవిడకు కూడా బాధ కలిగిందట. లలిత పతివ్రత తిలకంబు తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి శిశువులు పెదవులాకటి చే తడపుచూ కృషించి మలమల మాడుచు మానసం బిర్యంగ పత్రభాజన ధృత పాణులై తనుజేరి వేడిన వీనులు సూడినట్లయైనా ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడునట్టు పేదరికమిట్లు నంప దేనికుపాయముహింపవైతి. పరమ పతివ్రత ఆయన భార్య ఎలాగో జీవితం గడుపుతూ ఉండగా ఒకనాడు ఆవిడ మనస్సు గాయపడే దృశ్యం కనపడింది. ఓసారి వరుసగా వారం రోజులు వాళ్ళ ఇంట్లో కనీసం తోటకూర పులుసు కూడా కాచుకునే అవకాశం లేకపోయింది. అన్నం మెతుకులు దొరకలేదు, రొట్టి దొరకలేదు, ఏ చపాతీ పిండి ఏవీ దొరకలేదు. పిల్లలు మలమల మాడిపోయారు. ఏకంగా 10 మంది కొడుకులు, తక్కిన వాళ్ళు కూతుళ్ళు, ఇంతమంది మలమల మాడిపోయి ఎక్కడి నుంచో అరిటాకులు కోసుకు తెచ్చుకున్నారట. దొడ్లో అరటి చెట్లు ఉన్నట్టున్నాయి, ఆకులు మాత్రం ఉన్నాయి. ఆకులు పట్టుకొచ్చి అమ్మ ఆకలి చచ్చిపోతున్నాం, ఎక్కువ వద్దు, ఒక్క గుప్పిడి అన్నం పెడితే దాన్ని అందరం పంచుకు తింటాం, అమ్మ అమ్మ ఆకలి బాబోయ్ అని ఏడ్చేశారు. పత్ర భాజన ధృతపాణులు అన్నారు, అంటే ఆకులే భాజనం, అంటే కంచంగా భాజనము అనే శబ్దంలో ఒక కంచం అని అర్థం. పత్రభాజన ఆకులే కంచములుగా ధృత ధరించి ఎందులో చేతులు, చేతుల్లో ఆకులు పట్టుకుని అమ్మ ఆకలి అమ్మమ్మే ఆకలి అన్నం బాబోయ్ అని ఏడ్చారు. అప్పుడు మాత్రం ఆవిడ తట్టుకోలేకపోయింది. చెవుల్లో సూదులతో పొడిస్తే ఎంత బాధ కలుగుతుంది, అటువంటి బాధ కలిగిందిట. పిల్లలు ఆకలి వావోయని ఏడుస్తూ పలికిన పలుకులు చెవుల్లో సూదులతో పొడిచినట్లుగా అనిపించింది. అది నిజంగానే సూదుతో పొడిస్తే వచ్చే బాధ కంటే పిల్లలు ఏడుస్తూ అన్నం పెట్టమంటే వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక ఒక క్షణం ఆగండి ఆయన అని లోపలికి వెళ్ళి భర్తని, ఏమండి ఏం చేస్తున్నారంటే, ఏముంది ఇకో ఎణచేని సూత్రాలు చదువుకుంటున్నాను, రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ మంత్రపుష్పం చదువుకుంటున్నాను అన్నట్ట. ఈరోజు చదువుకుంటున్న మంత్రపుష్పమే, అది చదవద్దని నేను అనను. పేదరికం అంతకంతకీ మనల్ని పట్టి పీడిస్తోంది. పిల్లలేమో అన్నమో రామచంద్ర అంటున్నారు, అయినా దాన్ని పట్టించుకోక రోజు వ్యాకరణం చదువుకుంటున్నాను, మంత్రపుష్పం చదువుకుంటున్నానంటావు. పిల్లలు బాధపడుతున్నప్పుడు వారికి అన్నం పెట్టడం తల్లిదండ్రుల ధర్మం కాదా? భగవంతుడు రోజూ వేదం చదవమన్నాడు. ఆ వేదంతో పాటు వేదన పడుతున్న వాళ్ళ వేదన తొలగించడానికి ప్రయత్నం కూడా చేయమన్నాడు. ప్రయత్నం చేయకుండా ఉంటే నోట్లోకి అన్నం వచ్చి పడుతుందా? సింహం వేటాడకపోతే ఆహారం దొరుకుతుందా? యత్నము చెయ్యని వాడికి నేనే సాయం చెయ్యనని భగవంతుడు చెప్పాడని మీరే చెబుతూ ఉంటారు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలా వద్దా? నిజమే సుమా అన్నాడు ఆయన. ఆయనకి జ్ఞానోదయమైంది. ఏ పని చేయకుండా కూర్చుంటే రోట్లోకి ఆహారం ఎలా వస్తుంది? ఇప్పుడేం చేద్దామనగా, బాలసుఖుడైన ఆ పద్మపత్ర నేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరి కృపా కటాక్ష రవిదీప్తి వడసి మహాత్మ నీవు. నువ్వు ఒకప్పుడు చెప్పావు, సర్వలోకేశ్వరుడు కృష్ణుడు శ్రీమన్నారాయణుడు ఆయన కృష్ణుడనే పేరుతో అవతరించి ప్రస్తుతం ద్వారకలో ఉన్నాడన్నావు. ఆ కృష్ణ పరమాత్ముడు నీకు స్నేహితుడు అన్నావు. నీ బాల స్నేహితుడైన పరమాత్ముడైన కృష్ణ పరమాత్మని చూడు. కృష్ణుడి యొక్క అనుగ్రహం సూర్యకాంతి, మన దారిద్ర్యం చీకటి. చీకటి పోవాలంటే సూర్యకాంతి రావాలి. దారిద్ర్యం అనే చీకటి తొలగాలంటే కృష్ణుని అనుగ్రహం అనే సూర్యకాంతి కావాలి. వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే మనకున్న దారిద్ర్యం అంతా పటాపంచలైపోతుంది. వరదుడు సాధుభక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడయిత్సు అనూన సంపదల్. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? వరదుడు, వరాలిచ్చేవాడు. ఆయన మొదటి లక్షణం వరములిచ్చుట. వరములు ఇస్తాడంటే అందరికీ ఇస్తాడా? అందులో కూడా సాధుభక్త జన వత్సలుడు, సాధువులు భక్తులు అయిన వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతాడు. వరాలు ఇస్తాడు, ఆ వరాలు కూడా సాధువులైన భక్తులైన వాళ్ళకి తొందరగా ఇస్తాడు. అందరూ సాధువులే, అందరూ భక్తులే అనుకుందాం, అందరికీ వరాలు ఇవ్వడం కుదరదుగా. అందులో ముందేం చేస్తాడు? ఆర్తశరణ్యుడు, ఆర్తితో కష్టంతో ఉన్న వాళ్ళని ప్రాముఖ్యం ఇచ్చి ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి వరాలు ఇస్తాడు. కాబట్టి వరాలు ఎవరికి ఇవ్వాలి? సాధువులైన భక్తులైన వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళల్లో ఎవరిని ముందు ఎంచుకోవాలి? కష్టాల్లో ఉన్నవాళ్ళని ఎంచుకోవాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళని ఎంచుకుని వాళ్ళకి వరాలు ఇచ్చే స్వామి ఆయన. ఈ వరాలు ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే, ముందు తన దగ్గర ఉండాలి. ఉంటే కదా, మీకుంటే మాకే ఇయ్యడు అని ఒక పద్యం ఉందిలేండి వెనకటికి. ఒక ఆయన విజయనగరం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నాకు కష్టాల్లో ఉన్నాను, కొంచెం డబ్బు ఇవ్వండి అన్నట. నేను కవిని అన్నాడు. అప్పుడు ఆయన ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అని నాలుగు పదాలు ఇచ్చి, ఈ నాలుగు పదాలతో పద్యం చెబితే అప్పుడు నీకు డబ్బు ఇస్తానన్నాడు. ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే, దీంతో పద్యం చెప్పన్నారు. కానీ అప్పుడు ఏమన్నాడు, ఆకుంటే వృక్షంబగు, ఆకులుంటేనే చెట్టు అంటారు.
ఈకుంటే అంటే ఇవ్వకపోతే లోభియవును హీనాత్ముండవు, వాడు పిసిరుగొట్టు పీరుగా వాడు హీనుడు. ఏ రాజుగారితో ఈకుంటే లోభియవును హీనాత్ముండవు, మీకుంటే మాకేయుడు, మాకుంటే మేము రాము మల్కిభరామా అన్నట. మీకుంటే మాకు తగలయ్యండి, మాకుంటే మేము రాము, మా దగ్గర ఉంటే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి అని ఆ మల్కిభరాముడని ఆయన ఉండేవాళ్ళండి. ఆయన విజయనగరం సామ్రాజ్యం దగ్గర ఉండేవాడు. ఆయన దగ్గర ఇలా అరగానే ఆరు మాట్లాడకుండా 1000 రూపాయలు ఇచ్చి పంపేట. ఆయన ఇంకెంతకంటే షాక్ ఏమిటి, ఇవ్వకపోతే లోభి పిసినగొట్టు హీనుడు, మీకుంటే మాకు తగలయ్యండి, మాకుంటే మేము రాము అన్నాడు ఆయన. అంతే కదా, ఎవడైనా మన దగ్గర ఉంటే వస్తాడా? మన దగ్గర ఉంటే కదా ఇతరులకు ఇచ్చేది, మీకుంటే కదా మనకి ఇచ్చేది. అందుకని స్వామి గురించి ఏం చెప్పారు, ఇందిరావరుడు లక్ష్మీవల్లభుడు, లక్ష్మి ఆయన దగ్గర ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త కాబట్టి ఆర్తులకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఎప్పుడూ రెడీ క్యాష్ ఉంటుంది. దిక్కుమాల గూగుల్ పే చేయక్కర్లా, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేస్తాడు. మళ్ళీ మన దగ్గర ఇప్పుడు గూగుల్ పేలు డిజిటల్ పేలే, మన దగ్గర అంత క్యాష్ ఉండదు. కానీ పరమాత్ముడు అలాగే తలుచుకుంటే కుంభవృష్టి కురిపిస్తాడు, బంగారం వర్షం కదా కురిపిస్తాడు. ఇవి ఇవ్వాలంటే ఆయన దగ్గర ఇంకో లక్షణం ఉండాలి. ఆయన దగ్గర లక్ష్మి ఉండొచ్చు, లక్ష్మి వల్లభుడే అయ్యి ఉండొచ్చు, కాక దయ కూడా ఉండాలి. ఆయన దయాపయోధి, దయా సముద్రుడు, కష్టంలో ఉన్నవాడిని చూడగానే కరిగిపోతాడు. భగవంతుడు ఆయన, ఇవన్నీ ఉన్నవాడు ఆ పరమాత్ముడు ఎవరు, భగవంతుడు. ప్రస్తుతం కుశస్థలీపురంలో యాదవులు తనను సేవిస్తూ ఉండగా కొలువై ఉన్నాడు. నీవు వెడితే ఆ క్షణమే నిన్ను చూచి మెచ్చి నీకు కావలసిన సంపదలిస్తాడు, లెక్కలేనన్ని సంపదలిస్తాడు, అనూన సంపదలిస్తాడు. ఆ డబ్బులు లెక్క పెట్టలేము అసలు మనం. నీవు అడగచ్చు, భార్యామణి ఆయన నేను మిత్రులమే, కానీ మిత్రత్వం కేవలం చదువు వరకే పరిమితం అయ్యింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, నా దారిని నేను వచ్చేశాను. ఆయనకి పెళ్ళిళ్ళు అయితే నేను పిలవలేదు, నా పెళ్ళికి ఆయన్ని పిలవలేదు. ఇన్నాళ్ళకి నాకు పిల్లలు పుట్టారు దరిద్రమని పాత స్నేహాన్ని పురస్కరించుకుని ఆయన దగ్గరికి ఎలా వెళ్ళను అని నువ్వు అడుగుతావేమో అనుమానం అక్కర్లేదు. ఇన్నాళ్ళు నువ్వు పట్టించుకోకపోయినా నీ మనస్సులో ఆయన గురించి తెలుసు కనుక, ఆయన్నే తలుచుకుంటున్నావు కనుక అది ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. ఎక్కడ కూర్చుని కృష్ణ అన్నా ఆయన వింటూనే ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, అసలు సిసలు గూగులు ఆయన. ఈ దిక్కుమాలిన గూగులు మనం సమాచారం పెడితే ఇస్తుంది, ఆయన సమాచారం పెట్టకపోయినా ఇవ్వగలడు. కలలోనన్ తనుమున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబులుల్లంబులో తలపల్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చు సునిశ్చల భక్తి భజయిల్చు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఒకడున్నాడు కలలో కూడా కృష్ణుణ్ణి ఒక్కసారి కూడా తలుచుకోలేదు, సరిగదా? ఎప్పుడు కృష్ణుణ్ణి తిట్టాడు, పాపాత్ముడు వాడు. అటువంటి వాడికి అనుకోకుండా కష్టం వచ్చింది. అప్పుడు వాడు, నేను ఎంత పాపం చేశాను, ఎప్పుడు కృష్ణుడిని తిట్టాను, ఒక్కనాడు తలుచుకోలేదు అని పశ్చాత్తాపడి, ఇప్పుడు దుర్బలుణ్ణి, ఆపద వచ్చింది, రక్షించు కృష్ణ నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్నాడు. ఇదే మనమైతే ఏం చేస్తాం, ఎరా ఇన్నాళ్ళు తిట్టావా, ఎప్పుడు నన్ను పట్టించుకోలేదా, ఇప్పుడు కష్టం వస్తే నన్ను పిలిచావా, ఛీ అంటారు సామాన్యులైతే. ఏదో మీలాంటి గుంటూరు మంచి వాళ్ళని పక్కనెట్టండి, మీరు తిట్టినా సరే పొగుడుతారట, తిట్టిన వాడికి కూడా దానం చేస్తారని విన్నాను. అలా అనకపోతే రేపు వాళ్ళు రావద్దు, పరమాత్ముడు అన్నారు అందుకే ఆయన్ని. అలా తిట్టినవాడు కృష్ణ నువ్వే దిక్కంటే వెంటనే అన్నీ మరిచిపోయి, అయ్యో నాయన కష్టం వచ్చిందా అని తక్షణం అక్కడ ప్రత్యక్షమై తనను తానే సమర్పించుకుంటాడు, ఏకంగా తానే అతడికి సేవకుడిగా ఇచ్చుకుంటాడు. అంతటి కరుణాస్వరూపుడు ఆయన, ఆర్తి హరిస్తాడు వెంటనే. అటువంటి కృష్ణుడు ఇన్నాళ్ళు నా దగ్గరకు రాలేదని నీ మీద కోపం వహించడు, నీవు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని అనుగ్రహిస్తాడు. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళడం మన అదృష్టం. పనికి మాలిన వాడిని అడిగే కంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఆయన దర్శనమైనా ఉపయోగపడుతుంది, పుణ్యం వస్తుంది అనగానే అబ్బా ఇది మంచి సలహా అంటే, అసలు రియల్ వైఫ్ అంటే నువ్వే, ఇటువంటి వైఫ్ ఇస్తుంది లైఫ్, దిక్కుమాల వైఫ్ నైఫ్. ఈ మధ్యన కావడ పీక్ కూడా కోసెడిపోయిందిట అని పొగిడి, నీవు చెప్పిన ఎట్ల రాజీవనెత్రు పాదపద్మంబులు ఆశ్రయింపంగ మనకు పరమశోభనము, ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలది మనకు. నీవు చెప్పినట్టే ఆ పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి సేవించటం మనకి ఎంతో లాభం. ఇహం పరం రెండూ వస్తాయి. భగవంతుణ్ణి భక్తితో దర్శనం చేసుకుంటే తప్పక ఇహము లభిస్తుంది, పరము లభిస్తుంది. ఏది ఏమైనా ఆయన దర్శనం మనకి పరమశోభనం. కానీ అంతటి పరమాత్మ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయనకి ఏదో ఒక కానుక ఇవ్వకుండా ఎలా ఉంటాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా. గురువుల దగ్గరికి, దేవుడి దగ్గరికి, ప్రభువుల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, రోగుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి అని శాస్త్రం. ఖాళీ చేతులతో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళను? ఆయన నాకు మిత్రుడు, ప్రభువు, భగవంతుడు. అటువంటి పరమాత్మకి ఏమిద్దాము అన్నట్ట. వాళ్ళ దగ్గర కదా ఏమైనా ఉంటే, నిజంగా ఆలోచిస్తే పరమాత్మకి కానుక ఇవ్వాలన్నాడు ఆయన. ఆ కానుకలు వీళ్ళింట్లో ఏమీ లేవు. ఏమైనా ఉంటే పిల్లలు అన్నమో రామచంద్రాన్ని ఎందుకు ఏడుస్తారండి? ఏమీ లేవు ఇంట్లో. అయినా ఆవిడకు ఒక ఆలోచన తట్టింది. మీరు ఆయనకి ఏదో ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నారు, నేను తెస్తానుండండి అంది. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ చేలఖండే నతాన్ బద్ధ్వా భర్త్రే పరాదాదుపాయనం. ఆ పక్కనే కొంతమంది విప్రుల ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో ఒక ఇంటికి వెళ్ళింది అమ్మ, నాలుగు గుప్పిళ్ళు అటుకులు ఇవ్వండి అన్నది. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని ఊహలు కదా. పక్కన ఎలాగో యాచనకి వెళ్ళింది అడుక్కోవడానికి, అటుకులే అడిగింది ఆవిడ. ఏ బియ్యమో, అరటిపళ్ళో, డబ్బో, బట్టో అడగకుండా నాలుగే నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగింది. కారణం ఏమిటో సామాన్యులకి తిరిగి తర్వాత తెలుస్తున్నారు కొండి మనకి. నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగి పట్టుకొచ్చింది. ఇక్కడ మళ్ళీ కొందరికి అనుమానం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో యాచన చెయ్యకూడదని వాళ్ళ నియమం కదా, ఇప్పుడు ఎందుకు అడిగింది అని. తమ కోసం అడుక్కోకూడదు, భగవంతుని కోసం అడగవచ్చు, మంచి పనికి అడగవచ్చు. మీరైనంత మీకోసం అడగకూడదు, గుడి కడుతున్నారు అడగవచ్చు. గుడికి లేదా రేపొద్దున మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పుడు డొనేట్ చేయండి అని అక్కడ బోర్డు పెట్టచ్చు. అది దేవ కార్యక్రమం, ధర్మ కార్యక్రమం, దైవ కార్యక్రమం. లేదా ఇతరులకు ఉపకారం చేయడానికి, ఏమంటే 10 మందికి అన్నదానం చేస్తున్నాం అందరూ కాస్త తలో చేయండి అనొచ్చు, తప్పులేదు. మీకోసం మీరు అడగకూడదట. చెప్పాక మా కోసం వాడు అలా వచ్చాడు. వాడు ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏమండి ఆశ్రమం కట్టుకుంటున్నాం మేము, ఆశ్రమ స్థాపనకు డొనేషన్ ఇవ్వండి అన్నాడు. సరే డొనేషన్ ఇచ్చాక నాకు అనుమానం వచ్చి, ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. అందువల్ల మీ అందరూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు, మన గృహస్థాశ్రమానికి అడగకూడదు, ఇంకేదైనా ఆశ్రమానికి అడగవచ్చు కాక. వీళ్ళ నియమం ఏమాత్రం ఉల్లంఘించకుండా భగవత్ కార్యక్రమం కనుక నాలుగు పిడికిళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. ఈ అటుకులను ఎందులో వేసి పంపుదామంటే ఇంట్లో ఒక్క గిన్నె లేదు, పాత్ర లేదు, మట్టి పాత్రలు కూడా చిల్లులే. ఇక ఉన్నదల్లా భర్త గారికి ఒంటి మీద పైన ఒక కండువ ఉంది. ఆ కండువ ఏమిటి, ముక్కలు ముక్కలై శిథిలమైపోయిందిట, చాలా ఖండం అన్నారు. తెలుగులో అయితే పోతన గారు ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ, భర్త శిథిల వస్త్రంబు కొంగున, భర్తగారి శిథిల వస్త్రం అది. పైన వేసుకునే కండువ ఇంత అందంగా ఏం లేదు, ఇది అందంగా ఏం లేదులేండి, మడతలు పడిపోయింది దిక్కుమాల కండువయే. కాకపోతే కాస్త నయ్యం చూడడానికి చిల్లులు లేవు, ఇది చిల్లులు పడిపోయి అసహ్యంగా మాసిపోయిన కొంగు ఉందే, అందులో అటుకులేస్తే కింద పడిపోతాయట. అందుకని మడతలేసి దాన్ని జాగ్రత్తగా బంధించిందిట, ముడేసిందిట. ఎంత కర్మయోగంలో ఉన్నారో చూడండి దాన్ని బట్టి వాళ్ళు. కనీసం ఒక క్యారీ బ్యాగ్ లేదు, సంచి కూడా లేదు, సంచితాలు లేవు. సంచితం అంటే అర్థం అయ్యి ఉంటుంది, మీరు పోగు చేసుకున్న కర్మని సంచితం అంటారు, అది కూడా లేదన్నమాట పాపం. కనీసం ఆ విధంగా ఆ శిథిల వస్త్రం యొక్క కొంగున అటుకులేసి కష్టపడి ముడేసింది. ముడి జాగ్రత్తగా పట్టుకోమంది, పట్టుకోకపోతే ఎక్కడన్నా మళ్ళీ ఆ శిథిల వస్త్రం పాడైపోయిన బట్ట చిరిగిపోయి అందులో అటుకులు నేల మీద పడతాయి కనుక జాగ్రత్తగా పట్టుకుందనమాట. కొంతమంది చూశారో లేదో, సంచి చాలా అల్పంగా ఉంటుంది, దాని నిండా రకరకాల సామాన్ వేసి ఆ తాళ్ళు పట్టుకోగానే తాళ్ళు పుట్టుకుని తెగుతాయి. తాడు తెగితే ప్రమాదం, తాడు తెక్కకుండా జాగ్రత్తగా ముడేయాలి. అందుకని ఏం చేయాలన్నమాట, అల్పంగా సంచి ఉన్నప్పుడు తాడు తెగిపోతుంది అనుకున్నప్పుడు అడుగును పట్టుకోవాలి, ఏ బుధం మీద పెట్టుకుంటే తెగిపోకుండా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా బుధం మీద పెట్టుకోండి అందుట. ఆ బుధం మీద కండువా ముక్క ఏది అటుకులు ఉన్నటువంటి మూట పెట్టుకుని బయలుదేరాడు. నడుస్తున్నప్పుడు ఈ చెమటంతా అటుకుల్లో కెడుతోంది, ఏదో నీళ్ళల్లో గంజన్నంలో గంజలో అన్నం నాన పెట్టుకున్నట్టుగా ఈ చెమటతో నానిపోతుంది అనమాట అటుకులు కూడా. అటువంటి అటుకులు పట్టుకెళ్ళాడు ఆయన. పాపం వెడుతున్నంతసేపు లోపల ఒకటే అనుమానం, నేను ద్వారకా నగరంలోకి వెళ్ళగలనా, నడిచి నడిచి వెడతాను, తీరా కష్టపడి వెళ్ళాక కాపల వాళ్ళు ఏమంటారు, నీకెవరు కావాలంటారు. నేను కృష్ణుడి మిత్రుణ్ణి, లోపలికి వెళ్ళాలని అంటే వాళ్ళు పక్కపక్క అనేది, నువ్వేమో చూస్తే దరిద్రానికి పరాకాష్ఠలో ఉన్నావు, దారిద్ర్యస్య పరామూర్తి, దారిద్ర్యం నీ రూపంలో ఉన్నట్టుగా ఉంది, ఆయన చూస్తే లక్ష్మీదేవికి మారు రూపం, మీ ఇద్దరికీ స్నేహం ఏమిటి అంటారు. అప్పుడు వారికేమైనా బరిదానమిచ్చియే గదనల్నా ఊహింప అర్థశూన్యుండ నేను. అప్పుడు కాపురవాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇష్టాడివి అన్నప్పుడు, ఏదైనా లంచమిచ్చి లోపలికి వెళదామంటే నా దగ్గరే ఉంది బూడిది అనుకున్నాడు ఈయన. పరిధానం అంటే లంచం, వారికి ఏదైనా ఒక కానుక లంచం ఇచ్చి లోపలికి వెడదామంటే వారి దగ్గర ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అసలు వాళ్ళకి ఇచ్చే డబ్బు ఉంటే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా లంచములు ఉన్నాయి, లేకపోతే ఈ మాట అనగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాలంటే లంచాలు ఉండేవి కొంతమంది దగ్గర, మనం కాదు. కీచకుడు అంటాడండి, ఆడవాళ్ళు నన్ను చూసి నాకు లంచం ఇచ్చి మరీ నా పొందు కోసం వస్తారంటాడు ద్రౌపదితో, నాకు ఎదురు లంచం ఇస్తారు, అటువంటిది నేను వచ్చి అడిగితే నన్ను కాదంటావా అని ద్రౌపది దగ్గర అన్నాడు వాడు. కాబట్టి లంచములు బహుశా ఈ కంచం పుట్టినప్పటి నుంచి ఉండి ఉంటాయి, కాకపోతే అప్పుడు చాలా విచిత్రంగా ఉండేది, ఇంత దారుణంగా లేదు. ఇప్పుడు అన్నిటికీ లంచాలి అనుకోండి, అసలు మన పరిపాలించేవాళ్ళే లంచాలు అడుగుతూ ఉంటే ఎవడ లంచాలు వాడికి, ఎవడ కోట్లు వాడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ ఉట్టుట్టి కబుర్లు. ఎవడికి వాడే నేనే మహాపవిత్రుడిని అంటారు, కానీ ఉట్టి అబద్ధం అని నేను అల్ల వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. సరే చూద్దాం ఆ పరమాత్ముడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటూ మొత్తం మీద కష్టపడి నడుచుకుంటూ ద్వారకానగరానికి వెళ్ళాడు. ఎవ్వరూ ఆపలేదు ఆయన్ని. ద్వారకానగరంలో పేదవాళ్ళని విప్రులను ఆపడానికి వీల్లేదని ఒక శాసనం ఉంది, అందుకే దర్జగా వెళ్ళిపోయట. ఏదో అనుకున్నాను వాడాపుతాడు వీడాపుతాడు అనుకుని ఎవ్వరూ ఆపలేదు నా అదృష్టం అనుకున్నాడు ఆయన. పరమాత్మ ఎంత గొప్పవాడు కాకపోతే చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉన్నాయని కూడా గౌరవించారు, అంత నమస్కరించి రండి దరిద్రో నారాయణ అన్నట్టుగా పంపారు. బ్రాహ్మడికి అంత విలువ ఉండేది ఆ రోజుల్లో. అలా వెళ్ళారు. ఇంతలో ఎదురుగుండా సుధర్మా సభకి పక్కనే రుక్మిణీదేవి మందిరం ఉంది. ఆ మందిరంలో ఇప్పుడు ప్రస్తుతం రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు ఆయన, లక్ష్మీదేవి మందిరంలో, ఎందుకంటే ఆయనకి లక్ష్మీనివ్వాలి కాబట్టి. ఆ మందిరంలో పెద్ద పరుపు మీద కూర్చున్నాడు. నేను లోపలికి ఎలా వెళ్ళాలి ఏమిటనుకోక్కర్లేకుండా ఆయనే చూసేట దూరం నుంచి, ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర్ర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరిగుండ సాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఇందీవరశ్యాముడు నల్ల కలువు పువ్వు వంటి రంగుతో ఉన్నాడు, ఇంద్రుడి చేత కూడా నమస్కారాలు అందుకుంటున్నవాడు, పరమ కరుణాసముద్రుడు. ఆయన బొగ్గలు తలతలా మెరిసిపోతున్నాయి. కౌస్తుభమణి మెడలో ఉన్నది, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆయన. మహాలావణ్యంతో ఉన్నాడు, ఆయన శరీరం నిగనిగలాడిపోతున్నది. దేవతలకు అభయం ఇస్తాడు ఆయన. నిరంతరం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నాడు. ఎవరైనా అడిగితే చాలు, వారి కోరికలు కల్పవృక్షంలో తీరుస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మని యాదవ కులమనే సముద్రంలో పుట్టిన చంద్రుణ్ణి ఇటువంటిది అని వర్ణించడానికి వీలు కానటువంటి పరమ సౌందర్య ఆకారంతో ఉన్నటువంటి వాణ్ణి, క్షీర సముద్రంలో విహరిస్తూ ప్రస్తుతం ద్వారకానగరంలోకి అడుగుపెట్టిన వాణ్ణి విష్ణువు, వ్యాపకశీలత్వాత్ విష్ణువు అంటారు, అంతటా వ్యాపించి ఉండే విష్ణువు ఆయన. అటువంటి వాణ్ణి, పరమ కాంతిస్వరూపుణ్ణి, జయం తప్ప అపజయం ఎరగని వాణ్ణి, సహనగుణం కలిగిన వాణ్ణి కృష్ణుణ్ణి చూచి దగ్గరకు వెళ్లేలోపే కృష్ణుడే టక్క లేచి నిలబడ్డాడు ఆ మంచం మీద నుంచి. ఆ సమయంలో రుక్మిణీదేవితో ఒక అద్భుతమైన పరుపు మీద కూర్చుని ఉన్నాడు. ఆవిడతో ఆడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. భార్యామణితో ఏకాంతంగా ఉంటున్నప్పుడు ఎవడన్నా వస్తే తర్వాత రండి అంటారు సాధారణంగా, అంటే వాళ్ళు మామూలు జీవులు, కానీ ఆయన పరమాత్మ కదా, టక్కన లేచాడు. కానీ డాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్ను శ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబురున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్యనలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూచి సంభ్రమ విలోలుండై డిగెన్ తల్పమున్. చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్లేలోపే కృష్ణుడు ఆయన్ను చూచాడు. అప్పుడు ఆయన కళ్ళు కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయట, వికసించిన తామర పువ్వులు, కదులుతున్న తామర పువ్వులు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన కళ్ళు అలా కదిలాయంటే అవతల వాడంటే మనకి ఇష్టం అన్నమాట, ఆనందంతో కళ్ళు కదులుతాయి, అప్పుడు వికసిస్తాయి. అవతల వాడు వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకపోతే వచ్చినా సరే అబ్బే ఆ కళ్ళల్లో మెరుపు ఉండదు, విరుపు ఉండదు, ఎందుకు వచ్చాడు రా దిక్కుమాలాడు అన్నట్టుగా ఉంటుంది. మన కళ్ళే చెబితే ఇటు అవతల వాడి మీద మనకు అభిమానం ఉందలేదన్నమాట. ఆ వ్యక్తిని చూడగానే మనకు ఆనందం కలిగిందా, అప్పుడు మన కళ్ళు తళతళతళ వికసిస్తాయి, మెరిసిపోతాయి, కదులుతాయి అన్నమాట. ఓహో మిత్రమా వచ్చావా అంటాం, లేదంటే వచ్చారా కూర్చోండి అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల చూపుల్ని బట్టి అవతల వాడికి మన మీద ప్రేమ ఉందా లేదా, ఎందుకు వచ్చాడరా బాబు అన్నట్టుగా ఉందని తెలిసిపోయేటట్టుగా కృష్ణుడు మెరిసిపోతున్న కళ్ళతో కదులుతున్న కళ్ళతో ఆనందంతో ఎదురుగుండా వచ్చాడు. ఆయన పేద విప్రుడు, దారిద్ర్యానికి రిటైర్మెంట్ లేకుండా ఆయన పట్టుకుందిట. సాధారణంగా ఉద్యోగం చేసేవాడికి రిటైర్మెంట్ ఉంటుంది, ఈ దరిద్ర దేవత మాత్రం రిటైర్ అవ్వట్లా ఆయన విషయంలో, ఎప్పుడు పట్టుకుంటుంది అనమాట. ఈ పదవి ఆయనకి ఇచ్చాట బ్రహ్మదేవుడు, కొన్ని మంచి పదవి వచ్చిగా దరిద్ర పదవి ఇచ్చాడు, అది రిటైర్మెంట్ ఒప్పించుకోదు. అలా ఎల్లవేళలా దారిద్ర్యంతో పీడింపబడుతున్నాడు. శరీరం అంతా చిక్కిపోయి బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చాయి, గొంతుకు దగ్గర ఎముక కూడా బయటకు వచ్చేసింది. జీర్ణాంబరుడు, వస్త్రాలు జీర్ణమైపోయాయి, చిల్లులు పడిపోయాయి, చెమట కొట్టేస్తున్నాయి, వాసనతో ఉన్నాడు, బాగా దాహంతో పీడింపబడుతున్నాడు. ఆయన చూస్తే అందరూ నవ్వుకుంటారట, ఆ ఎముకలు ఆ బట్ట ఇలాంటి వాడు కూడా ఉంటారా అనుకుంటారట. పాపం పేదవాడి బాధ కొందరికి హాస్యంగా అనిపిస్తుంది. అటువంటి కుచేలుండి చూచి చూడటంతో పరుగు మీద నుంచి పరుగు పరుగును ఎదురుకుండా వెళ్ళి పరిరంభణం ఆచరించి కౌగిలించుకున్నట్ట. ఒక్కసారి కొంచెం ఆలోచిస్తే మనకి ఇందులో కృష్ణుడి యొక్క ప్రేమ తత్వం భగవంతుడు అంటే ఏమిటో తెలుస్తుంది. నిజంగా ఒక స్నేహితుడు అంటే మనకి ఇష్టమేనండి, కానీ వాడు ప్రయాణం చేయగానే మాస్క్ వేసుకున్నావా, వెళ్ళి శానిటరీ రాసుకో, స్నానం చేసి వచ్చాక అప్పుడు మాట్లాడదాం అంటున్నారు ఇవాళ. అఖరి భార్యామణి విదేశం నుంచి వస్తే సరే ముందు బాత్రూమ్కి వెళ్ళు శుభ్రంగా వాష్ చేసుకో. మరీ జనాలకి పిచ్చి పెరిగిపోయింది. ఇది మెడికల్ మాఫియా చేస్తున్న పని, కరోనా అంత భయంకరమే కాదు, ఈ మందుల కోసమని మన ప్రాణం తీస్తున్నారు, దరిద్రం అది అనకూడదు. కానీ మరీ ఎంత దారుణంగా అంటే వాడు రైల్లో ఎక్కాడండి, మా శిష్యుడు నవ్వుకుంటున్నాడు పక్కన కూర్చుని, చెయ్యంతా శానిటైజేషన్ రాసేసుకుని పిల్లలకు మూతికి రాసి వాళ్ళ మూతికి రాసి తినేటటువంటి బ్రెడ్ తెచ్చుకున్నారు రొట్లు, దాని మీద శానిటైజేషన్ కూర్చు తింటున్నారు. గొంతు పుండేడు సావకేమవుతారు, జాగ్రత్త తీసుకోమంటున్నారు. అంతేగాని ఇంత పిచ్చా, ఇంట్లోకి వచ్చినా సరే ముక్కు కల గుడ్డ కట్టుకుని అంటూ మొగుడు పెళ్ళాలి ఇద్దరు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకుంటే ఇంకెందుకండి, అంత దారుణంగా ఉండక్కర్లా. కొంచెం ఇలాంటి 10 మందిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నారు. 24 గంటలు ఇది రాసుకునే బదులు హాయిగా చక్క పసుపు నేను చెప్పినటువంటి వేపరసం ఉంది అది తాగండి, ఎంత ఒక చెంచాడు శానిటైజేషన్గా అది రాసుకోండి, అదే ఆరోగ్యం. అనారోగ్యం తెచ్చుకోవడం అన్నమాట పిచ్చి అన్నమాట. అసలు ఎక్కడ ఎవరిని చూస్తే వాడే వణికిపోవటమే, అసలు వణికిపోవలసిన చోట ఉండాలా, శుభ్రంగా ఆదివారం వచ్చరికి ఎంత మాంసం తెచ్చుకుంటున్నాడు, దానికి శానిటైజేషన్ లేదు, అసలు కరోనా దాని కడుపులో ఉంది, అది తిని తెచ్చుకున్నారు చైనా వాళ్ళు. ఇంతంత పిట్ట పిట్టలు ఉంటాయి పాపం. ఆ మధ్యన చైనా వాళ్ళది ఒక వీడియో పెట్టారు, ఒకతి ఆ టీ తోటల్లో తిరుగుతూను అందులో టీ తోటలో ఓ మొక్కలో పాపం పచ్చి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు ఇంతంత పిల్లలు పిల్లలు తీసిన ఒట్లో వేసుకుంటుందన్నమాట, ఏదో బఠానీలు తిన్నట్టుగా చేగోడీలు తిన్నట్టుగా తినేస్తుంది. అలా తింటుంటే కింద కామెంట్ కూడా పెట్టారనమాట, ఇలా తింటే కరోనా రక కత్తిరిన వస్తుందని. మళ్ళీ వాయిదారు కూడా అవి తినడానికి భయపడలేదు, శుభ్రంగా దొచ్చుకు తినేస్తున్నారు, మేక మాంసం తినేస్తున్నారు, సాయంత్రం అయ్యేసరికి రాజకీయ నాయకులు నెత్తి మీద టోపీ పెట్టుకు తినేస్తున్నారు. అక్కడ మాత్రం రాదట కరోనా, మామూలుగా ఇక్కడ ఉపన్యాసం దగ్గరికి వస్తే మాత్రం వస్తుందట పాపం. ఏ దేశం అలా పాడైపోతుంది అనుకోండి. అందువల్ల ఇంటికి ఎవడని వస్తే స్నానం చేసి రమ్మండం, చేతులు కడుక్కోమంటాం, ఒక ధర్మం అనుకోండి, అది కాళ్ళు కడుక్కోవడం బ్యాక్టీరియాకి చాలా మంచిది. కానీ కృష్ణుడు పరమాత్ముడు అతడి మీద ప్రేమతో అలాంటి వాడిని దగ్గరికి తీసుకుని కౌగులించుకుని ఆ చెమటంతా ఒంటికి పట్టించుకుని అదే గంధం కింద భావించి గంధం ధారయామి అన్నట్టుగా భావించి తన పరుపు మీద కూర్చోబెట్టాడు. ఆయన కూర్చుంటే ఆ పరుపు అంతా మాసిపోయేటట్టుంది, దుప్పటి అంతా కంపైపోతుంది, దాని మీద కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవి బంగారపు పళ్ళెం తెచ్చింది, ఆ బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఆవిడ బంగారపు చెబుతో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లతో స్వయంగా స్వామి కాళ్ళు కడిగాడు. అందరూ ఆయన కాళ్ళు కడిగితే ఆయన ఈ బ్రాహ్మడి కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిన తల్లుకున్నాడు. అందుకే బ్రహ్మణ్య దేవుడు అన్నారు, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అలా నీళ్లు తల్లుకుని పిలకుంది ఆయనకి, ఆ పిలకలో పువ్వు పెట్టాడు, ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. ఆ తర్వాత గోవు దానం ఇచ్చాడు, ఇచ్చి అప్పుడు ఆయన పక్కన తాను కూర్చుని చెలికత్తెలు లక్ష్మీదేవి ఇలా వేవనలు విసురుతూ ఉండగా చేతిలోకి చేయి తీసుకుని ప్రేమగా మాట్లాడుతున్నట్ట. అది చూచి పక్కన ఉన్నటువంటి చెలికత్తెలు అనుకుంటున్నారు, ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తుల్వామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పొంగవులెంతవారలున్. ఈతడు పూర్వజన్మలో ఏం తపస్సు చేసి ఉంటాడో, మహాతపస్సు చెయ్యకపోతే జగత్తులకు యజమాని, లక్ష్మీదేవికి భర్త, సమస్తలోకేశ్వరుడు అయిన కృష్ణుడి యొక్క పరుపు మీద కూర్చోగలుగుతాడు. అది ఏదో పూర్వజన్మలో చేసిన తపఃఫలితమే. పైగా పక్కన కూర్చుని కౌగలించుకొని చేతిలోకి చేయి తీసుకుని నేను కబుర్లు చెబుతున్నాడు, ఒంటికి సేవలు చేస్తున్నాడు, కాళ్ళు కూడా నొక్కాడు. అందరూ కృష్ణుడి కాళ్ళు నొక్కుదామని చూస్తారు, ఈయన వచ్చి ఆయన కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. ఈ మహానుభావునికి మునీశ్వరులు ఎవరూ సాటిరారు. తన్న మృదు తల్పమందు వనితామణియైన రమాలలామ పొందును ఎడగా తలంపక యదుప్రవరు నుండెదురేగి మోదముంతనుకగ కౌగలించి ఉచిత ప్రకరంబులతో వినయమునల్ భజిల్చే ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. ఇది శ్రీకృష్ణుడు రుక్మిణి శయనించే పవిత్రమైన మెత్తనైన పరుపు. దీని మీద ఇంత పూర్వం ఆ దంపతులు కూర్చున్నారు, ఇంతలో ఇతడు వచ్చాడు. రాగానే తన భార్యకి దూరమైపోతున్నానని కూడా భావించక, ఇతడి రాక వల్ల భార్యని పక్కన పెడుతున్నానని భావించక, ఇతడిని దగ్గరకు తీసుకుని కౌగలించుకొని రకరకాలుగా సేద తీర్చాడు, సేవ చేశాడు, వినయంతో భజిస్తున్నాడు. అందరూ కృష్ణుడి దగ్గర వినయంగా ఉండడం చూశాం, కానీ కృష్ణుడు ఎంత వినయంగా ఎవరికీ సేవ చేయడం చూడలేదు. ఈ ధరణీశ్వరుడు ఎంత భాగ్యవంతుడో అనుకున్నారు వాళ్ళు. ఎంతలో కృష్ణుడు, మిత్రమా, గురువుగారి దగ్గర మనం చదువుకున్న రోజులన్నీ గుర్తుపెట్టుకున్నావా? మన ఇద్దరం 64 రోజులు కలిసి చదువుకున్నాం, డే అండ్ నైట్ అహోరాత్రాలు కలిసే ఉన్నాం, ఆ రోజులు గుర్తుకు తెచ్చుకున్నావా? అసలు నన్ను పట్టించుకోకుండా మర్చిపోయావా? అలా మర్చిపోవలేవు నువ్వు. ఆ గురువుగారు ఎంత ఉత్తముడు! అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించిన మహాత్ముడు. ఇంకా గురువుగారి భార్య మన ఇద్దరిని ఎంతో ప్రేమగా చూసేది. మా అన్నయ్య బలరాముడి కంటే నన్ను నిన్ను ఎక్కువ ప్రేమగా చూసేది. మనకి ఆవిడ పాయసాన్నం పెట్టింది. అప్పుడప్పుడు సద్దన్నం తినమంటే మన ఇద్దరం పొద్దున్నే లేచి పెరుగు వేసుకుని వెన్నపూసం నంచుకుని తినేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవో, చదువుకున్న రోజులే బాగుంటాయి. ఏదైనా స్టూడెంట్ లైఫ్ లైఫ్ కదా. ఇప్పుడు వైఫ్ వచ్చాక మన జీవితాలు మారాయనుకో. ఒక రోజున సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో గురువుగారి భార్య మన ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మన ఇంట్లో అర్చన ఉన్నది, అడవికి వెళ్ళి దర్భలు పళ్ళు తెండి అంది. దర్భల కోసం, ఎండిపోయిన చితుకుల కోసం, పళ్ళ కోసం మన ఇద్దరం అడవికి వెళ్ళాం. తీరా అడవికి వెళ్ళగానే ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరించుకుపోయాయి. భయంకరమైన వాతావరణం ఏర్పడిపోయింది. అంత దట్టమైన మేఘాలు అంత పూర్వం మనం ఎప్పుడూ చూసి ఉండం కదా. ఘుమఘుమార వసంకుల ఘోర జీమూత పటల సంచన్న అభ్రభాగ మగుచు చెటుల జంజానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మగుచు విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిచ్చట విభవ మగుచు అడరి జడిగురియంగయునుడస్తమింప భూరి నీరంధ్రని విడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తు గోచరంబు గాని ఎట్లుండ మనమున వాన దడసి. ఎంతలోనే ఆకాశమంతా నల్లని మేఘాలు దట్టంగా అలుముకుపోయాయి. కటిక చీకటి అయిపోయింది ఆ మేఘాల వల్ల. ఎక్కడ కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వచ్చేసింది. ఆ చీకటికి భయపడిపోయి, ఈ మేఘముల యొక్క ఆడంబరానికి భయపడిపోయి పక్షులు కీచుబాచుమంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి పరిగెత్తి ఎగిరిపోయాయి. ఎంతలోనే ఆకాశంలో పెటిల్ పెటిల్ అనే శబ్దాలు వినబడ్డాయి. ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి, పెద్ద పెద్ద పిడుగులు కిందకి రాలిపోయాయి. ఈ పిడుగులతో పాటు వర్షం కురవడం మొదలయ్యింది. మళ్ళీ ఆ వర్షం కూడా ఎలా ఉందట, భయంకరమైన ఏనుగులు, ఈ భూమండలాన్ని మోస్తున్నటువంటి ఏనుగులు, అష్టదిగ్గజములని పిలువబడే ఏనుగులు తమ తొండంతో దబదబ నీళ్లు నేల మీదకి విడిచిపెడుతున్నాయా అన్నట్టుగా. ఒకప్పుడు బలిచక్రవర్తి కోసం శ్రీకృష్ణుడు కాలు పైకెత్తాడు, ఆ కాలు ఆకాశాన్ని తన్నింది. అప్పుడు ఆకాశం చిల్లుపడింది. ఆనాడు త్రివిక్రమావతారంలో, వామనావతారంలో పరమాత్ముడు తన్నడం వల్ల ఒకవేళ ఆకాశం చిల్లుపడి అందులోంచి నీరు గారిపోతుందా అన్నట్టుగా దబ్బ 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 వర్షం కిందకి పడడం మొదలయ్యింది. నేలంతా మొత్తేసినట్టయిపోయింది. చెట్లు విరిగిపోయాయి, ఆకులు రాలిపోయాయి, మహాప్రవాహం వెళ్ళిపోయింది. ఆ ప్రవాహంలో మనిద్దరం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అటు ఇటు కొట్టుకుపోయాం. అంత వర్షంలో కొట్టుకుపోతున్నా, జలప్రవాహంలో కొట్టుకుపోతున్నా, మనిద్దరం మాత్రం ఆత్మీయతతో గట్టిగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నాం. అటువంటిప్పుడు ఒక్కోసారి ఏమయ్యేది, గోతిలో నువ్వు పడిపోతే నీ చేయి పట్టుకోవడం వల్ల నేను పైకి లాగేవాడిని, నేను పడిపోతే నన్ను లాగేవాడివి. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకోవడం వల్ల మనం ఆ జలప్రవాహంలో, వర్షంలో ఎక్కడో గోతిలోనో నూతిలోనో పడకుండా బతికి పట్టగట్టాం. అడవిలో చాలా దూరం కొట్టుకుపోయాం మనం. ఎక్కడ సూది మన మోపి అంత ఖాళీ కూడా కనపడకుండా ఆకాశం నుంచి వర్షం పడుతూనే ఉందిట. వర్షం పడేటప్పుడు కొంచెమైనా గ్యాప్ ఉండాలి కదా, చినుక్కి చినుక్కి మధ్యలో సూది కూడా దూరదట. అంత వర్షం కురిసిందనమాట. అసలు వస్తువులే కనపడలేదు. మెరుపు తీగల కాంతిలో అప్పుడప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకునే లోపు మళ్ళీ చీకటి అయిపోయేది. ఆ భయంకరమైన వానలో తడిసాం. తెల్లవార్లు తిండి లేక చలికి వణికిపోతూ, నీళ్లలో కొట్టుకుపోతూ, ఒకరినొకరు పట్టుకుంటూ వెళ్ళాం. మన మీద నుంచి పాములు కూడా వెళ్ళిపోయాయి. అదృష్టవశాత్తు భయంకరమైన పాములు కూడా మనల్ని కాటు వెయ్యలేదు. గురువుగారిని తలుచుకుంటూ ఆ అడవిలో అలా చాలా యాతన పడిపోయాం. తెల్లవారే వేళ పాపం గురువుగారు ఆ వర్షంలో నిద్ర పట్టక తాను కూడా మన కోసం వెతుక్కుంటూ వచ్చాడు. తెల్ల తెల్లవారెడి వేళన్ ధళ ధళమను మెరుగు దిగ్వితానము నిండెన్ మెలమెలని ప్రొద్దు పొడుపున కళ్ళ కళ్ళమని కూసె పక్షిగణమెల్లెడలన్. మొత్తమే తెల్లారింది, పక్షులు కూతలు కూశాయి, వర్షం తగ్గింది, ఆకాశంలో సూర్యుడు కనపడ్డాడు, మెలమెలలాడుతూ మెరుపు కనపడింది, తెల్లని కాంతి లోకమంతా వెదజల్లబడింది. దాంతో బతుకు జీవుడు అనుకున్నాం. అప్పటికి ప్రవాహ వేగం తగ్గింది. చూస్తే మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. అడవిలో చెట్టు కింద పడున్నాం, కడుపులో ఆకలి, ఒంటే ఒళ్ళేమో తడిసిపోవటం వల్ల చలి,
ఈ బీభత్సకాండ ఇలా ఉండగా గురువుగారు మన కోసం వెతుక్కుంటూ కృష్ణ కుచేల కృష్ణ కుచేల అంటూ అడివంతా తిరిగాడు. పాపం ఆయన వర్షంలో ధరిసిపోయాడు, ఆయనకి నిద్ర పట్ల, పిల్లలు ఏమైపోయారననే బెంగతో. అప్పుడు సాందీపని మన చొప్పు వెతుకుతూ వచ్చి వానలోంచి బయటపడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నట్ట, కట్ట కట్ట ఇట్లు మా కొర్రకుగా చను తెంచి మహాటవిల్ సముత్కట పరిపీడ పొందితిరి, కావున శిష్యులు మారుణంబు ఈగుటకిది కారణంబు సమకూరడిబోయిట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యయ్యో, రాత్రి మా కోసం అడవికొచ్చారా, కటిక చీకట్లో వర్షంలో నానాయాతన పడిపోయారా, దిక్కుమాలిన పళ్ళు చితుకులు తేవడానికి వచ్చి మీ బతుకులు అస్తవ్యస్తం చేసుకున్నారా నాయన, ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే వర్షానికి తెలిసి నేనే ఒణిగిపోయాను, నేనే పాములకి తడిశాను, ఇక మీ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో. అయ్యో, ఇదంతా మా వల్ల కదా వచ్చింది. శిష్యులారా, గురుసేవ కోసం ఇంత కష్టపడడం వల్ల మీరు గురు రుణం తీర్చుకున్నట్టు అయిపోయింది, అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఇక మీదట మీకు ధనం కలుగుతుంది, ధనం ఉంటే బంధువులు వాళ్ళంతా వాళ్ళే వస్తారు, అందుకని ముందు ధనము తర్వాత బంధువులు. డబ్బు ఉంటే ఎందుకు రారండి, డబ్బు లేనప్పుడు ఒక్కడ రాడు మీ ఇంటికి, పొరపాటున వచ్చి అడుగు పెడితే మళ్ళీ రేపొద్దున ఎవడేం అడుగుతాడో అని భయం. అబ్బే, మీరు మిత్రులే కానీ అంత దగ్గర బంధువులు కాదంటారు. అది మీరు నాలుగు మంచాలు కొనుక్కొని ఓ మంచి ఏసీ పెట్టుకుని ఒక ఇన్వర్టర్ పెట్టుకుని కాస్త బీరో పెట్టుకుని ఏదో మెళ్ళో కొలిసి వేసుకున్నారు అనుకోండి, అందరూ మన బంధువులే, అబ్బాబ్బా ఆడండి మా చుట్టవండి అంటారు. అందుకని ముందు ధనము, ధనం వల్ల వచ్చే బంధువులు చేరుదురుగాక, దార మీకు భార్యలు లభిద్దురుగాక, భార్య వచ్చాక బహుపుత్ర సంతానం కూడా కలుగుగాక, బాగా పిల్లలు కలుగుదురుగాక, విభూతి ఐశ్వర్యం కలుగుగాక, జయం కలుగుగాక, కీర్తి ఔన్నత్యం కలుగుగాక అని గురువుగారు దీవించారు. గుర్తుందా, ఇదంతా ఎందుకు చెబుతున్నాడు, గురువుగారు ఆనాడు మనల్ని దీవించాడు. గురువుగారి దేవన ఎప్పుడూ వ్యర్థం కాదు, గురువుగారి ఆశీర్వచనం పాడవదు. అందుకే ఆశీర్వచనం వల్ల ఇప్పటికే నా దగ్గరికి రాగలిగావు, ఆ గురువుగారి కటాక్షం లేకపోతే నువ్వు నా దగ్గరికి రావురా పిచ్చాడా, ఇదంతా మన గురువుగారి ఆశీస్సులే చెప్పడం, గురువు మహిమ చాటడం కోసం ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు. ఇందులో నీకు విస్ఫుట ధనం ఇంకా రాలేదు, పూర్తిగా గురు కటాక్షం రాలేదు, బంధువులు ఇంకా రాలేదు, దార వచ్చింది, బహుపుత్ర ఇది గ్యారంటీగా వచ్చింది, ఇంకా మిగతావి రావాలి అని చెప్పడం కోసం ఇంత చెప్పాడు. చెప్పి, మిత్రమా ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటావా అనగా, స్వామి గురుకులంలో మనం ఎన్ని లీలలు చేసామో అవన్నీ ఇంకా నీకు గుర్తున్నాయన్నమాట, అయినా నువ్వు మహాత్ముడివి, నీకు గుర్తు లేకుండా ఏముంటాయి, నీకు తెలియంది ఏముంటుంది, ఏదో గురువు గురువు అంటావు కానీ గురువులకు నెల్ల గురువై త్రిజగద్గురుడైన నీకు గురుడవ్వాడు. గురువులకి గురువువి, ముల్లోకాలకి గురువువి, తండ్రులకి తండ్రివి, అన్నీ నీవే, అటువంటి నీకు గురువు ఎవరు. అయినా భూమి మీద గురువును ఆశ్రయించకపోతే ధర్మం కాదు గనక గురు శిష్య న్యాయ లీల కొలిచితి వేడకన్, గురు శిష్య న్యాయం అని ఒక లీలలు చూపించడానికి కొలిచావు, నీవు గురుడు అని తెలుసు నాకు అనగానే ఈయన నవ్వుకున్నాడు. ఈతడు ఇదివరకు ఎప్పుడు నా కోసం డబ్బు కోసం రాలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఆవిడ పంపితే వచ్చాడు, పిల్లలు బాధపడలేక. ఇతనికి ఈ దరిద్రానికి ఒక కారణం ఉంది. గురువుగారి భార్య ఒక రోజున, ఈ 64 రోజులు వీళ్ళు చదువుకుంటున్న రోజుల్లో 4 గుప్పిళ్ళు అటుకులు నేతిలో వేయించింది, వాళ్ళు డాల్డాలో కాదు, మంచి ఒరిజినల్ నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు కారం తల్లి, నాయన కుచేల నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అని పోసిందిట ఓ పళ్ళెంలో 4 గుప్పిళ్ళు, అవి నేతట్టుకులు పైగా. ఇవి ఉన్నవి 4 గుప్పిళ్ళు, ఏం కృష్ణుడికి ఏం పెడతాం, ఉన్నది నాకే సరిపోదు అరుకుని ఈయన కృష్ణుడికి పెట్టకుండా మంచం మీద పడుకుని ముసుగు వేసుకుని ఏంటి దుప్పటి వేసుకుని పడుకుని మరీ గుటుక్కు గుటుక్కుని తిండ మొదలెట్టాడు. ఇంతలో కృష్ణుడు వచ్చేశాడు. కృష్ణుడు కొంటె కృష్ణుడు రాకుండా ఎందుకుంటాడు, మిత్రమా లోపల ఉండి కటకటలాడుతున్నావు, అటుకులు కటకట నవ్వులుతూ ఉంటే శబ్దం వస్తుందిట, కటకట కటకటలాడిస్తున్నావు, పళ్ళు పళ్ళు కటకటలాడిస్తున్న కారణం ఏమి అనగా కొంచెం జ్వరం వచ్చింది లేదు, ఏమీ లేదన్నట్ట, ఏమీ లేదా, అయితే ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు ఆయన.
ఏమీ లేదని అడగ మరి అందుకే ఏమీ లేకుండా పోయింది. నాలుగు గుప్పిళ్ళలో రెండు గుప్పిళ్ళు ఆయనకి పెడితే ఈ స్థితి వచ్చేది కాదు. అందుకని ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. జేబులో ఏం లేదు గురువుగారు అనకూడదు. అప్పుడు గురువుగారు ఏమీ లేదా అంటాడు, అప్పుడు కొంపలు మునిగిపోతాయి. ఉందండి ఇవ్వట్లేదంటే వదిలిపోయేదానికి ఉంది. ఏమే కొంప ఏం వెలుగుతుంది, కృష్ణ నాలుగు గుప్పిళ్ళు అటుకులు ఉన్నాయి అవి నేనే తిందామనుకుంటున్నాను కక్కుర్తి పడుతున్నానంటే కృష్ణుడు ఆనందపడి తిననివాడు, ఇంకో నాలుగు గుప్పిళ్ళు ఇస్తాడు ఆయన. అసత్యాలు ఆడకూడదు భగవంతుడి దగ్గర. అదంతా ఇప్పుడు ఆ కృష్ణుడికి తలుచుకుని ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఏమీ లేకుండా పోగాక అన్నానుగా, అందుకే ఏమీ లేకుండా అయిపోయింది. పిల్లలు తప్ప గురువుగారి ఆశీస్సులతో పిల్లలు వచ్చారు, ఇప్పుడు రూపాయి కాసులు లేవు అనుకుని, మిత్రమా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావు, ఏం పట్టుకొచ్చావని అడిగట. ఇంతకు పూర్వం అటుకులు పట్టుకొచ్చి ఇద్దాం అనుకున్నవాడు ఈ బిల్డింగు ఈ సంపద అందులో కృష్ణుడు ఇచ్చినటువంటి పాలు తాగాడు. ఏం పాలండి అని తాగి అవన్నీ తిన్నాక ఆ పరుపు మీద కూర్చున్నాక ఈ పిచ్చి అటుకులు పైగా చెమటకి బాగా నారిపోయి ఉన్నాయి. పాలల్లో అటుకులు నానబెట్టుకు తినేవారని ఉన్నాం కానీ చెమటలో నానబెట్టిన అటుకులు ఏం పెడతానులే, ఈ దిక్కుమాలిన అటుకులు ఆయనేం తింటాడులే అనుకుని ఏం మాట్లాడకుండా ఊరుకున్నట్టు పాపం మౌనంగా ఉన్నాడు. మిత్రమా నీ కోసం ఈ అటుకులు తెచ్చాను, ఇవి పాడయ్యాయి, పైగా ఈ వస్త్రంలో ఉన్నాయి అనలేక మొగమూట పడి మౌనంగా ఉండగా అప్పుడు కృష్ణుడు ఏదో తెచ్చి ఉంటావులే, అవును మూట కట్టేవి ఎక్కడా అని ఆ మూట ఇప్పట్ట బలాత్కారంగా చూస్తూ అందులో అటుకులు కనబడ్డాయి. ఆహా కుచేలా నీకు నేనంటే ఎంత ప్రేమ. ఎప్పుడో గురువుగారి కులంలో ఉన్నప్పుడు తిన్నాను గురుకులంలో, మా బృందావనంలో ఉన్నప్పుడు అటుకులు తిన్నాను, ఇప్పుడు సిటీకి వచ్చాక అన్నీ ఫాస్ట్ ఫుడ్లే, అన్నీ వేస్ట్ ఫుడ్లే, టేస్ట్ ఫుడ్ లేవు. ఎంతకాలానికి అటుకులు వచ్చాయి అబ్బా అని ఒక గుప్పిడి అటుకులు తీసుకుని నోట్లో వేసుకు తిన్నాడు ఆయన. ఆయన కాబట్టి తినగలిగాడు అది. అవి నోట్లో వేసుకు తిని ఎంత బాగున్నాయో, మా అమ్మ పాలల్లాగా కాచిన పాలల్లో పటిక బెల్లం వేసుకు తింటూ ఉంటే ఎలా ఉంటుందో అంత రుచిగా ఉన్నాయి. ఏది ఇంకో గుప్పిడు అని ఇంకో గుప్పిడు తీసుకుపోయాట. వెంటనే లక్ష్మీదేవి రుక్మిణీదేవి టక్కుని చేయి పట్టేసింది. చాలు స్వామి చాలు, నీ లీలలు చాలా ఎక్కువైపోతున్నాయి, ఎంతకంటే ఎక్కువ తిన్నావనుకో ఈ ఒక్క గుప్పిడికే ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనంత ఐశ్వర్యం ఇచ్చేసావు. ఇప్పుడు రెండో గుప్పిడి తినేసావనుకో ఇక తర్వాత మన సంపద కూడా వెళ్ళిపోతుంది. మనిద్దరం వెళ్ళి ఇది బాణాసురుడి దగ్గర శివుడు పార్వతీ కాపలా కాసినట్టుగా ఇద్దరం వెళ్ళి ఇలా కాపలా కాయాలి, ఇక చాలు ఎంతకంటే ఎక్కువ వద్దు అని చేయి గట్టిగా పట్టేసిందిట. ఆ మాట చెప్పాడు, ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే. చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ చెప్పకుండా చెప్పిందిట రహస్యంగా, ఓ జగన్నాథ ఇక చాలు, ఈ భక్తుడికి ఈ లోకంలో సకల సంపదలు ముక్తి ఇవ్వడానికి ఈ పిడికెడు అటుకులు చాలు, ఇంకెంతకంటే ఇస్తే కొంపలు ములుగుతాయి, శాశ్వతంగా మనిద్దరం వైకుంఠం విడిచిపెట్టి ఆయన ఉన్నంతకాలం అక్కడ కూర్చోవాలి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అందిట. అలం అంటే చాలు అంది. ఓహో నేను కంగారు పడిపోతున్నాను, నేను కూడా ఇప్పుడు శివుడి అయిపోయాను, శివుడు అలాగే బోళాశంకరుడు అడిగితే భార్యను ఇచ్చేస్తాడు, నేను అలాగే ఇవ్వబోయానని భార్య ఆపగానే ఆగి, సరే మిత్రమా ఈ రాత్రికి ఇక్కడ ఉండు అన్నాడు. స్వయంగా రుక్మిణీదేవి కృష్ణుడు పాయసం ఇద్దరూ కలిసి వండారు. జీడిపప్పు ఇంకోటైనా ఇంకో బాదం పప్పు అయినా అని ఇద్దరు అనుకుంటూ పోపులో ఇంకాస్త వేయాలనుకుంటూ వంటలు చేశారు, పాయసం వండారు, పులిహారం వండారు. అలా కృష్ణుడు రుక్మిణి ఆ ఇద్దరూ వండినప్పుడు వెళ్ళి తినే యోగం ఎప్పుడు పడుతుందో కదా మనకు కూడాను పడుతుంది. ఇలాగే నేను చెప్పిన పురాణాలన్నీ శ్రద్ధగా వింటే మనం హాయిగా వైకుంఠానికి వెడతాం. వైకుంఠంలో కూడా స్వామివారు ఒక ప్రత్యేక పాయసం పెడతాడు, ప్రత్యేకమైన పులిహారం పెడతాడు, ఆ పులిహారలో దిక్కుమాల కల్తీను ఉండదు, దగ్గులు రావు, హాయిగా సుఖంగా ఉంటాం. స్వామివారు పెట్టిన షడ్రసోపేత భోజనం చేసేట. నేను నిజంగా ధన్యుణ్ణి, వైకుంఠానికే వెళ్ళిపోయాను అనుకున్నాడు ఆయన. ఇలాగే స్వర్గతం యథ అంటే వైకుంఠమునకు వెళ్ళినంత ఆనందం పొందాడు ఆ పూట. ఆ మంచం ఆయనకి ఇచ్చేశారు, శ్రీకృష్ణుడి బెడ్రూమ్లో పడుకోగలిగాడు ఆయన, అదృష్టవంతుడు. మనమైతేనా గెస్ట్ రూమ్లో పడుకోండి, మా బెడ్రూమ్లో మేము పడుకుంటాం, ఇది మాస్టర్ బెడ్రూమ్ పైగా, ఇందులో మేము ఎవరిని రానివ్వం అంటారు. అంటే మీలాంటి పుణ్యాత్మల గురించి చెప్పలేదులేండి, అలా అనేవాడు గురించి చెప్పాను. తెల్లారేక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి సానవధి చేయించి బట్టలు ఇచ్చి పంపేశాడంతే, కట్టుకున్న బట్టలే, కొత్త బట్టలు ఏం లేవు, అతను కట్టుకోవడానికి ఇచ్చిన బట్టలే ఇచ్చి వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నట్ట. అప్పుడు కృచేలుడు ఇంటికి బయలుదేరుతూ తనలో తనలా అనుకున్నాడు, ఈ బ్రహ్మాండ దేవుడు ఎంతటి పుణ్యాత్ముడు, పాపాత్ముణ్ణి మూర్ఖుణ్ణి అయిన నేను, దరిద్రుణ్ణి అయిన నేను ఆయన దగ్గరికి వెడితే బాహుభ్యాం పరిరంభిత రెండు చేతులతో కౌగిలించుకున్నాడు, పాయసాన్నం పెట్టాడు, తన పరుపు మీద కూర్చోబెట్టాడు, రాత్రికి తన మంచం మీదే పడుకోమన్నాడు, ప్రొద్దుట స్నానం చేశాక ఆయన ఇచ్చిన పట్టు వస్త్రాలు కట్టుకుంటే కట్టుకుని దీన్ని పట్టుకోమన్నాడు, ఇవన్నీ చేశాడు, నా కాళ్ళు ఒత్తాడు, పాద సంవాహనాది బిహి అంటే కాళ్ళు కూడా ఒత్తాడు, ఇంతకంటే ఇంకా వైకుంఠమేమున్నది, ఇన్నిచ్చి కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నా డబ్బులు కావాలా దారి ఖర్చులకి అని అడగలేదు. అధనోయం ధనం ప్రాప్య మాద్యం నుచ్చైర్నమాం స్మరేత్. నిర్ధనుడికి హఠాత్తుగా డబ్బు వస్తే అహంకారం కలుగుతుంది, ఆ అహంకారంతో గర్వాంధకారంతో భగవత్ సేవ మర్చిపోతాడు, చెయ్యరాని పనులు చేస్తాడు అని భావించి బహుశా డబ్బిచ్చి ఉండడు, కానీ లేకపోతే అందరికీ డబ్బిచ్చి ఆయన డబ్బు ఇవ్వకుండా ఉంటాడా, అయినా ఆయన డబ్బు నాకెందుకు, ఆయన ఇచ్చిన ప్రేమ చాలు, ఆయన చూపించిన కరుణ చాలు, ఆయన నన్ను కౌగిలించుకున్నాడు, ఇక నాకు వైకుంఠం వచ్చినట్టే ఇక వేరే ధనం ఎందుకు, నేనే అడుగుతాను ఆయన్ని, ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని కరుణను మించిన ధనమేమున్నదనుకుంటూ కృష్ణ వాసుదేవ అంటూ ఇంటికి బయలుదేరాడు. ఈయన ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం సుధామపురము, ఆ రోజుల్లో సుధామపురం, ఇప్పుడు పోర్బందర్ అంటారు దాన్ని, పోర్బందర్లో మన గాంధీ గారి ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి ఈ కుచేలుడి యొక్క ఇల్లు, ఇప్పటికీ ఆ మందిరం ఉంది, శిథిలం అయిపోయిన ఒక పాత గుడి ఉంటుంది, అక్కడ కుచేలుడు ప్రతిష్ఠించిన కృష్ణుని విగ్రహం ఉంది. మేము చాలాసార్లు వెళ్ళాం, మొన్న కూడా మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళాం, అంటే 4 నెలలు కూడా అవలేదు గట్టిగా వాడితే, సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ, అక్టోబర్లో వెళ్ళాం, అక్కడ భాగవత సప్తాహం చేసాం, ఇది ద్వారకలో, ఆ ద్వారక నుంచి చాలా దగ్గర కనుక పోరుబందరు కూడా వెళ్ళాం. పోరుబందరు వెళితే ఈసారి మీరు ఆ కుచేలుడు యొక్క ఇల్లు, అక్కడ ఉన్నటువంటి ఆ కుచేలుడు కట్టించిన మందిరం అన్నీ చూడొచ్చు, దాన్ని సుధామా మందిరం అని పిలుస్తారు ఇప్పటికి కూడా వాళ్ళు, అక్కడ సుధామ మందిరం చాలా గొప్ప స్థలాలు, అవన్నీ జీవితంలో ఒకసారైనా చూడాలి. ఏం చూస్తామండి బాబు, హాయిగా ఇంట్లో కూర్చొని వేసి వేసు పడుకుందాం అనుకుంటున్నాం అంటే అలాగే పడుకుంటాం, వచ్చే జన్మ మళ్ళీ ఇక్కడ ఎత్తుతాం. ఈయన ఆ కుచేలపురానికి వెళ్ళాడు, అక్కడ ఆయనది పాత పడిపోయిన గుడిసెని చెప్పాను, చిల్లులు పడిపోయిన తాటాకు పాక, కప్పంతా పాడైపోయింది, అరుగులు కూడా పేడ అరుగులు కూడా పాడైపోయాయి, పరమ దౌర్భాగ్యపు కొంపదని దానికి. తీరా ఆయన తన ఇంటికి ఎడి చూస్తే అక్కడ ఆ పాత గుడిసె మాయమైపోయింది. సూర్యానలెందు సంకాశైర్ విమానై సర్వతోవ్రతం, సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకుతోందా అన్నంత ఎత్తు ఉన్న పెద్ద కాంపౌండ్ వాళ్ళ ముందు కనపడింది కోటగోడ. ఆ లోపల ఒక మహాద్భుత భవనం ఉన్నది, ఆ భవనం సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్నది, మహా అగ్ని తేజస్సుతో ఉంది, దాదాపు 90 కంటే ఎక్కువ అంతస్తులున్న భవనం అది, పైన నిలబడితే చంద్రుడు సూర్యుడు తగిలేటట్టుగా ఉంది. ఆ లోపల మళ్ళీ భవనం లోపల కూడా విశాలమైన తోట, ఓ మంచి పార్కు లోపల ఉంది, అందులో పిల్లలు ఆడుకోవడానికి కావలసిన అన్నీ ఉన్నాయి, జారుడు బల్లలు ఉయ్యాల బల్లలు అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయట, జలకాలాడడానికి కొలనులు ఉన్నాయన్నమాట, తామర పువ్వులు కొలనులు ఉన్నాయి, ఇంకా పక్షులు కిలకిలారవాలు చేస్తున్నాయి, దాసదాసీజనం అటు ఇటు తెగ తిరుగుతున్నారు. అది చూచి నేను అనుకున్నాడు, కిమిదం ఏమిటిది, కశ్యవాస్థానం ఎవరిది ఇల్లు, ఒకప్పుడు ఇది నా ఇల్లు అనుకునేవాడిని, ఇక్కడ మా ఇల్లు ఉండేదే, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కృష్ణుడి బిల్డింగ్ను చూసిన ఆనందంలో దారి తప్పి ఎవరో బిల్డింగ్కి వచ్చేసానా, ఇంతలోనే కేవలం నేను కృష్ణుడి దగ్గర నుంచి వచ్చేలోపు ఈ అద్భుతమైన భవనం, ఈ చుట్టూ ప్రాకారం, లోపల దిగుడు బావులు, కొలనులు, ఉద్యానాలు, దాసదాసీజనం, పక్షులు ఇవన్నీ ఎలా కనపడుతున్నాయి, లోపల నుంచి సంగీతం కూడా వినపడుతున్నది. నేను అలా వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఏ శత్రురాజైన ఇక్కడికి వచ్చి మొత్తం నేలమట్టం చేసి కొత్త బిల్డింగ్ కట్టాడా అంటే అంత తేలిక ఎవరు కట్టలేరే, ఇలా రకరకాల ఆలోచనలు పడ్డాడు. ఏవం మీమాం సమానం, ఈ విధంగా ఆయన మేమాంసలు పడ్డాడు, ఏమిటి కారణం ఏమిటి ఇదేమిటి అంటూ రకరకాలుగా తరిస్తున్నాడు. బహుశా దేవతలు ఎవరైనా ఇక్కడికి వచ్చారా, హఠాత్తుగా భవనం కట్టారా అనుకుంటూ ఉంటే ఆ లోపల నుంచి శ్రీరివ ఆలయాత్, ఇంట్లోంచి లక్ష్మీదేవిలాగా, ఆ ఇంట్లోంచి ఒక ఆవిడ లక్ష్మీదేవిలా ఉన్నవాడు బయటకు వచ్చింది, ఇంకా ఆవిడ చూస్తే వేరే లక్ష్మిని చూడక్కర్లా, లక్ష్మీదేవి మారు రూపంలో వచ్చిందన్నట్టుగా ఉంది, ఆవిడ వెనక దాసదాసీజనులు ఉన్నారు,
ఆవిడ రావడంతో మంగళహారతి పట్టుకొచ్చింది. సమ్రాజంచ విరాజంచ అభిశ్రీ యాచనో గృహేత్ అంటూ మంత్రం చదువుతూ ఆయనకి హారతి ఇచ్చింది. గైకో నా విహారతి గౌరీదేవి అని పాటలు పాడతారు, అలా పాటలు పాడుతున్నారు పక్కన ఉన్నటువంటి చెలికత్తెలు. పరపురుషుడికి హారతిస్తోంది ఈవిడెవరా అనుకుంటూ ఉంటే ఏమండి అంది ఆవిడ. ఆ ఏమండి అనే కంఠాన్ని బట్టి ఆ గొంతుని బట్టి చూస్తే భార్య గొంతులో ఉంది, కానీ రూపం చూస్తే తంతు చూస్తే లక్ష్మి, గొంతు చూస్తే భార్య. ఈయన తెల్లబోతూ ఉండగా ఆవిడ దగ్గరికి వచ్చి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అనగానే అప్పుడు గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఈయన చూసుకున్నాడు, ఈయనకు కూడా చెమటలేదేమీ లేదు. అచ్చం శ్రీకృష్ణ పరమాత్మలా పరమసుందరుడైపోయి మహాద్భుతమైన వస్త్రాలతో సుందరాకారుడైపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి. ఒక గుప్పిడు అటుకులు అక్కడ తిన్నాడు, సరిగ్గా అదే సమయమునికి ఇక్కడ భవనం వచ్చిందట. గుప్పిడు అటుకులు తినడంతో చెప్పలేదు, మాట వరసకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు. గూగుల్ పే చేశాను వచ్చిందా అని అడుగుతారు 100 మంది. ఇంత చేసి 100 రూపాయలు డొనేషన్ వేసి, ఏమండి కన్ఫర్మ్ చేయమనండి గురువుగారిని 100 రూపాయలు వేశాం, ఇచ్చేది 100, దానికోసం నా 100 ఇది ఇందా అంటూ చెప్పాలి. అంటే ఒక్కోసారి తప్పదులండి, ఎందుకంటే వేశాక వీడికి వెళ్ళిందో పక్కవాడికి వెళ్ళిందో అని అడగడం తప్పలేదు, కానీ ఇచ్చిన దానికోసం 100 సార్లు పీకుతారు. ఒకట వచ్చిందన్నా సరే వచ్చిందా అండి, అయితే థ్యాంక్స్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, ఇచ్చిన 100 రూపాయల కోసం మా గోత్రం పేరు చెప్పి మీ కుటుంబములకు సకల శుభములు కలుగుగాక అని 4-5 మెసేజ్లు పెట్టండి అని మా వాళ్ళు అడుగుతారు. ఆర్గనైజర్స్ ఇచ్చినవాడు అడుగుతాడు, కానీ కృష్ణుడు గూగుల్ పే లేదు. అసలు గూగుల్ పే అదే, ఇక్కడ గుడ్పిడట్టుకులు తిరిగి బ్రహ్మాండమైన భవనం కట్టి వెళ్ళిరా అన్నాడు తప్ప నీకు బిల్డింగ్ ఇచ్చానని చెప్పలేదు ఆయన. చూసారా, అది ఆయన కరుణ అంటే. ఆయన ఏదైనా ఇస్తే 2 గంటడికి తెలియదు ఆయనకి తప్ప, ఆయనకి పుచ్చుకున్నవాడికి తప్ప. ఇన్ని మహాసంపదలు ఇచ్చాడా, కేవలం పిడికెడటుకులు తిని పోని. ఆ పిడికెడటుకులు కూడా మడితో చేసిన అటుకులు కాదే, చెమటతో నారిపోయిన దిక్కుమాలిన అటుకులు తిన్నాడా పరమాత్మ. ఎంత కరుణామూర్తి అండి. నాకు అందుకే భగవంతుడి యొక్క కటాక్షం ఇటువంటిదని చెప్పడం కోసం ఇటువంటి కథలు చెప్పమంటూ ఉంటాను నేను. మన దగ్గర గొప్ప గొప్ప అరటిపళ్ళు లేకపోవచ్చు, పిచ్చి అరటిపండు పెట్టినా తింటాడు ఆయన ప్రేమతో ఇస్తే. ఇంత బెల్లం ముక్క పెట్టినా తింటాడు, చీమలు పుట్టేసిన బెల్లం ముక్క అయినా తింటాడు ఆయన భక్తితో ఇస్తే. కానీ భక్తి ఉండాలి, మొక్కుబడిగా ఇవ్వకూడదు. నేను ఎప్పుడూ భగవంతుడిని రాయి అని అనుకోలేదు, ఆయన పరమాత్మనుకునే నమస్కరించాను. అందుకే నా జీవితం ఎప్పుడూ ఆనందంగా హాయిగా సాగుతాను. ఇప్పుడు ఇంత భవనం కనపడిందా, దేవేంద్ర భవనం కంటే గొప్ప భవనం, ఇంత సంపద వచ్చిందా. కృష్ణుడిని ప్రశంసించి భార్య భర్తలిద్దరూ కలిసి పూజామందిరం దగ్గరికి వెళ్ళారు. ఆ పూజామందిరంలో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని నవరత్నములు తాపడము చెయ్యబడిన బంగారపు విగ్రహాన్ని తయారు చేయించుకుని ప్రతిష్ఠించి నిత్యం పూజించారు. ధనమున్న తినడానికి ఎంతో అంతే స్వీకరించారు. పిల్లలు వారు కలిసి కృష్ణుడికి యావజ్జీవితం కృతజ్ఞతతో ఉన్నారు, భక్తితో పూజించారు. అంతే తప్ప ఒక్కనాడు సంపదల వల్ల అహంకారం రాలేదు, మూర్ఖత్వం రాలేదు, భోగాల్లో పడిపోలేదు. డబ్బు వస్తే భోగాల్లో పడిపోతారు చాలామంది. ధనం వచ్చిందంటే ఇక వాళ్ళని పట్టలేము, అలా లేడు ఆయన. ప్రత్యగ్రహీత్ ప్రీతియుతో మహాత్మ, పిడికెడు అటుకులకి ఎంత ఇచ్చిన పరమాత్మ ఇచ్చిన సంపదను ఆయనకే వినియోగిస్తాననుకున్నాడు ఆయన. ఈ విధంగా దేవాదిదేవుడు సకల లోకేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి అయిన కృష్ణుని అనుగ్రహం పొందిన కుచేలుడు ధన్యాత్ముడు. ఈ కథ శ్రద్ధగా వింటేట, ఇది కొంచెం జాగ్రత్త ఇవ్వనండి. ఏతద్ బ్రహ్మణదేవస్య, ఏతద్ బ్రహ్మణ్యదేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాత్ విముచ్యతే. బ్రహ్మణ్యదేవుడైన శ్రీకృష్ణుని దివ్య చరిత్ర ఇది. ఇది వినడం కోసం దేవతలు కూడా వస్తారట. ఈ కథ ఇక్కడ జరుగుతూ ఉంటే అదృశ్య రూపంతో ఇక్కడ దేవతలు వచ్చి వింటారని చెప్పారు. అంటే ఇందులో మీ అందరి నెత్తి మీద ఏ నెత్తి మీద ఏ దేవత ఉండొచ్చో చెప్పలేము. ఒక్కొక్క నెత్తి మీద ఇంద్రుడు, ఒక నెత్తి మీద యముడు, ఒక్కొక్క నెత్తి మీద కుబేరుడు, వీళ్ళు ఉంటారు. ఆ దిక్పాలకులు రావడం అంటే మన యోగం. యముడు ఎవరి నెత్తి మీదైనా చేరాడా ఇక వాడికి దుర్మరణం కూడా ఉండదట. ఈ పురాణం వింటున్నప్పుడు శ్రద్ధతో వింటూ ఉంటే మన శిరస్సు మీద ఆ దేవతలు కూర్చుంటారన్నమాట. మనం ఇంద్రుడు వాళ్ళందరికంటే కుబేరుడి కంటే యముడు కూర్చోవాలని కోరుకోవాలి. యముడు కూర్చుంటే దుర్మరణము రాదు, నరకము రాదు. అసలు ఈ కథ దేవతలు కూడా ముక్తి పొందడం కోసం వింటూ ఉంటారు, ఎవరు చెప్పినా శ్రద్ధతో వింటారు. అటువంటి ఈ కథని విన్న నరుడు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాడు. కర్మబంధాత్వముచ్యతే, కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు.
మనం మహాపాపాలు ఎన్నో కర్మలు చేస్తుంటాం, ఆ కర్మలన్నీ నశించిపోతాయి. కర్మలు నశించి శాశ్వత కైవల్యం కూడా లభిస్తుంది. ఏది శ్రద్ధతో వింటే, మధ్యలో లేచి వెళ్ళిపోయే వాళ్ళకి రాదు ఇది. క్షణం కూడా శ్రద్ధతో కదలకుండా వింటేనే తప్ప, 5 నిమిషాలు కట్టెడుతూ మళ్ళీ పెడుతూ ఏమో పావు గంట సేపు వినడానికి మనస్సుకి అంగీకారం ఉండదు మనకి. చివరిలో ఏం మూలిగిపోతుంది చెప్పండి కొంప, ఓ 10 నిమిషాలు ఉందనుక లేచి వెళ్ళిపోతారే, వాళ్ళకి ఏ ఫలితం ఉండదట. అత్యంత శ్రద్ధతో భక్తితో వింటేనే చెప్పాడుగా ఇక్కడ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కుచేలుడి భక్తితో వినాలి, ఆనందంతో వినాలి, అప్పుడు దేవతలు మన శిరస్సుల మీద కొలువై కథ వింటారు. మనతో పాటు దేవతలు కూడా విన్నారు గనక ఆ మహాఫలితం వల్ల కర్మబంధముల నుండి విముక్తి పొందుతారు. ఎన్ని జన్మలెత్తినా కర్మలు అంత తేలిగ్గా పోవటండి. తన తొంటి కర్మరాశికి అనుగుణమై బహువికారమై మనసు వడిల్జను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్. తాను పూర్వజన్మలో చేసిన కర్మ వల్లే ఈ జన్మలో కొందరు పురాణాలు వింటున్నారు, అంటే పుణ్యకర్మలు చేశారు. కొందరు వినరు, కొందరు దరిద్రపు నాస్తికవాదం చేస్తారు, కొందరు ఈ ధర్మం విడిచిపెట్టి అన్యధర్మాల్లోకి వెళ్ళి చెక్కముక్కల ధర్మాల్లోకి వెళ్ళి చిక్కులు తెచ్చుకుంటారు, మరికొంతమంది ఈ ధర్మాన్ని చెప్పేవాళ్ళని తిడుతూ ఉంటారు, కొంతమంది కేవలం డబ్బు లోకంగా బతుకుతారు. ఇలా వారి వారి కర్మలు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలెత్తినా ఈ కర్మలు వెంటొస్తూనే ఉంటాయట. ఎప్పటిదాకా వెంటొస్తాయి? భగవంతుడైన కృష్ణుని లీలలు విననంత వరకే. శ్రద్ధతో విన్నప్పుడు మాత్రమే ఈ శరీరముతో చేసిన పాపాలు పుణ్యాలు సమస్త కర్మబంధములు నశించి ఇక వాడికి పునర్జన్మ లేకుండా పోతుంది. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి విష్ణు పురాణంలో చాలా భాగం మీరు విన్నారు. రేపు క్లుప్తంగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. అందులో ముఖ్యంగా ఫలశ్రుతి, శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ఉన్న అవినాభావ సంబంధానికి సంబంధించిన దివ్య కథ, చాలా గొప్ప కథ అది కూడా. అటువంటి స్తోత్రం ప్రారంభంలో బహుశా రావచ్చు. శ్లోకాలు 10, 12 ఉంటాయి. అవి నేను చెప్పిస్తూ ఉంటే మీరు కూడా శ్రద్ధగా వినండి. అప్పుడు తద్వారా వేదస్వరూపం మొత్తాన్ని మీరు తెలుసుకున్నవారు అవుతారు. వేదమంత్రములను చదువుకున్న మహాపుణ్యం మీరు పొందుతారు. అందువల్ల తప్పనిసరిగా రేపు రండి. ఓసారి సూర్యగ్రహణం వచ్చిందిట. ఏమొచ్చింది? సూర్యగ్రహణం. ఆ సూర్యగ్రహణం నాడు సూర్యోపరాగ సుమహానాసీత్ కల్పక్షయేయత. కల్పక్షయానికి ముందు వచ్చేటటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకా కొద్ది రోజుల్లో జన నష్టం అవ్వబోతూ ఉండే ముందు వచ్చినటువంటి సూర్యగ్రహణం, అటువంటి సూర్యగ్రహణానికి ఏం చేస్తే బాగుంటుంది అని భావించి శ్రీకృష్ణ పరమాత్మ గ్రహణములలో కురుక్షేత్రం లేదా కాశీ ప్రభాస క్షేత్రం ఇటువంటి క్షేత్రాల్లో స్నానం చేసి బంగారం దానం చెయ్యాలి అని చాటాడు. వెంటనే కృష్ణుని, నీతో పాటే మేము వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళమని యాదవులందరూ చెప్పారు. శమంత పంచకము అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అదే ఇప్పుడు మనం కురుక్షేత్రం అంటున్నాం కదా, అది హర్యానాలో ఉంది ప్రస్తుతం. అది ఢిల్లీకి దాదాపు 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒకప్పుడు పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసి ఆ రక్తంతో 5 పెద్ద పెద్ద మడుగులు చేశాడు. ఇప్పుడు వాళ్ళు సూర్యకుండమని కూడా పిలుస్తారు దాన్ని. శమంత పంచకం అంటే పెద్దగా తెలియదు కానీ సూర్యకుండని పిలిస్తే తెలుస్తుంది. చాలా పెద్ద మడుగులు. 2019 డిసెంబర్లో మేము గ్రహణ స్థానానికి అక్కడికి వెళ్ళాము. డిసెంబర్ 19 నాడు చాలా బాగా జరిగింది. అసలు చలికి గజగజ వణిగిపోయారు అక్కడ. ఎందుకంటే డిసెంబర్లో ఎలా ఉంటుందో తెలుసా మీకు? 2 డిగ్రీలు అప్పుడు మేము వెళ్ళినప్పుడు శమంత పంచకం దగ్గర హడిలిపోయారంతా. కానీ గ్రహణం అయ్యాక నేను ములగ్గానే అందరూ ములిగి స్నానం చేశారు, ఒక్కళ్ళు కూడా స్నానం మానలేదు. ఈ సంవత్సరం గ్రహణ స్నానానికి కృష్ణుడు చెప్పినట్టుగా కాశీలో ఈ సంవత్సరం అక్టోబర్లో ఉంది. అక్టోబర్ 25 అనుకుంటున్నాను, అంతే కదా, 25 అందుకని భాగవత్ సప్తాహం 19 నుంచి 23 వరకు పెట్టి ఆ తర్వాత 25 నాడు గ్రహణ స్నానం చేయించబోతున్నాం. ఆ సమయంలో అలాంటప్పుడు చెయ్యాలి. కృష్ణుడు చేశాడు. గ్రహణానికి జనక్షయం కాకుండా ఉండాలంటే, మనం బాగుండాలంటే, పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఇలాంటి చోట్ల స్నానం చేయాలి. కృష్ణుడు ఓసారి కాశీలో, ఓసారి సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రంలో, ఓసారి కురుక్షేత్రంలో చేశాడు. ఇప్పుడు మాత్రం కురుక్షేత్రానికి వెళ్ళాట. 5 మడుగులు పరశురాముడు ఏర్పాటు చేశాడని చెప్పాం కదా రక్తంతో. ఆ రక్త మడుగుల్లో వర్షం కురిపించి అందులో గంగ వంటి నదులన్నీ ప్రవాహం చెందేలా చేసి ఆ మడుగుల్ని పవిత్రమైన మడుగులుగా చేశాడు. ఆ మడుగుల్లోనే, చాలా గొప్ప మడుగుల్లో, అపూర్వమైన మడుగుల్లోనే స్నానాలు చేశారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు మొదలైనటువంటి వాళ్ళు. వాటిల్లో ఒక మడుగు ద్వైపాయన హ్రదం, అందులోనే దుర్యోధనుడు చివరిగా దాక్కున్నాడు. అటువంటి మడుగు దగ్గరికి కృష్ణుడు వచ్చాడు. తన వాళ్ళందరితో కలిసి స్నానం చేశాడు. బ్రాహ్మణోత్తములకి పిలిచి లెక్క లేకుండా బంగారం దానం చేసేశాడు. అదిగో ఆ సమయంలో అక్కడికి నందుడు యశోద వచ్చారట. నంద యశోదలు కూడా స్నానానికి వచ్చారు. కృష్ణుడిని చూచి, నాయన ఇన్నాళ్ళైంది పెళ్ళిళ్ళకి కూడా పిలవలేదురా, పిల్లలు పుట్టాక పిలవలేదు అంటే ఆయన చిరునవ్వునేమి మాట్లాడలేదు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, అమ్మా నీ పూర్వజన్మలో కృష్ణుడిని 8వ ఏడొచ్చే వరకు మాత్రమే పెంచాలని కోరుకున్నావు, ఆ కోరిక వల్లే నువ్వు ఇంతవరకు చూడలేకపోయావు, ఇప్పుడైనా ఆయన చూచావు కనుక ఆయన అనుగ్రహంతో వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది, ఆ జన్మలో ముక్తి పొందుతావని ఆశీర్వదించాడు ఆయన. ఇంతకాలానికి కృష్ణుడు నందుణ్ణి యశోదని చూచాడు. కుంతీదేవి వసుదేవుణ్ణి చూచింది అక్కడికి వచ్చి. అన్నయ్య గారిని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుని, నా పిల్లలందరినీ కృష్ణుడే రక్షిస్తాడంది. అందరూ కలిశారట, మొత్తం పాండవులు నంద యశోదలు ఇలా ఎక్కడెక్కడ ఏ ఏ మూల బంధువులు ఉన్నారో కృష్ణుడి దగ్గరకు వచ్చారట. గ్రహణం వంకతో బంధువులు కలిశారు. కృష్ణుడు ఒక్కొక్కరికి మణుగు బంగారం దానం చేశాట. ఇక మణుగు, ఆ మణుగు అంటే ఎంతో పాత లెక్కలు తెలుసుకున్నాడు అడగండి చెప్తారు. ఆ పూర్వఘట్టం ఈ కృష్ణుడు దానం చేసిన ఘట్టం వింటే మనకు కూడా దానం చేసిన ఫలితం వస్తుంది. జీవితంలో ఒకసారి అయినా గ్రహణ స్నానం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. గ్రహణ సమయంలో చేసే బంగారం రవ్వంత చేసినా అది కోట్లు రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకే కృష్ణుడు చేసి ఇతరులకు అది చెప్పాడనమాట. ఇక తక్కిన పరమ పవిత్ర విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా కలుసుకుందాం. కాకపోతే రేపు యథాప్రకారం అంటే సాయంత్రం వండుకునేరు, గురువుగారితో యథాప్రకారం అని అర్థం. రేపు ఉదయం 10 అంటే 10 గంటలకి షార్ప్గా కార్యక్రమం మొదలవుతుంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం సాగుతుంది. అనంతరం మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ విడత కార్యక్రమం అంటే ఈ విష్ణుపురాణ కార్యక్రమం ఇక్కడితో సంపూర్ణం అయిపోతుంది. విష్ణుపురాణం చాలా చిన్నదండి, చాలా చిన్నది. కాకపోతే ఇంకో శుభవార్త ఏంటంటే, డేట్ ఇప్పుడు చెప్పలేం కానీ ఒక 9 రోజుల పాటు ఉత్తర రామాయణం మాత్రమే, ఉత్తరకాండం మాత్రమే చెప్పించాలని హరిగారు సంకల్పించారు. అది జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారికి తెలియజేస్తే స్వామివారు ఆదేశించారట, ఉత్తి ఉత్తరకాండం కాదు పద్మాకర్ గారి చేత సంపూర్ణ రామాయణం చెప్పించండి అని. రామాయణం సంపూర్ణం అంటే కొంచెం ఎక్కువ రోజుల కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం అయ్యాక ఎప్పుడు ఒక 32 రోజులు లేక 35 రోజులు 40 రోజులు ఉండేటటువంటి కాలం చూసుకుని తెలియజేస్తాం. సాధ్యం తొందరలోనే ఉంటుంది, మరీ ఆలస్యం కాదు. మొత్తం మీద రామాయణమే చెప్పించమన్నారట. హనుమత్ చరిత్ర పూర్తిగా చెప్పారు ఆయన, సంపూర్ణ భాగవతం భారతం చెప్పారు. భారత ఇతిహాసంతో పాటు ఆయన నోటి నుంచి కూడా రామాయణ ఇతిహాసం మీరు వినండి అన్నారు. గురువులకి మన మీద ఎంతో కృప ఉంటుంది. రామాయణం చెప్పడంలో చెప్పినవాడు విన్నవారు అందరూ తరించాలి. ఈ ప్రాంతం వంకతోటి ప్రపంచమంతా తరించాలని వారి కోరిక, పెద్దల కోరికని, జగద్గురువుల కోరికని ఎప్పుడూ మనం మన్నించాలి. కాబట్టి రామాయణ ప్రవచనం సంపూర్ణంగా చేసుకునే రోజులు తొందరగా రావాలని మీరు కూడా భగవంతుడిని కోరుకోండి. రేపు ఉదయం ఎన్నింటికి రావాలి? అయితే బాగానే గుర్తుంది, రేపే కదండి అమ్మాయ. రేపు ఏ వారం? శుక్రవారం ఉదయం 10 గంటలకు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త సుఖినః భవంతు. ప్రారంభంలోనే ఒక గొప్ప స్తోత్రం కూడా ఉంటుంది కనుక వీలున్నంత తొందరగా రావడానికి ప్రయత్నించండి. పార్వతీ పదయే.